కైవల్య పదంబు చేరుటకు నై చింతించేదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు వ్రాలిన భక్తి మృక్కెదన వారి తాండవ కేలికి దయాశాలికి సూలికి శిఖరిజాముఖ పద్మయూఖమాలికి బాల శిశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వపర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి. పెద్దవాళ్ళు సాహితీవేత్తలు సాహితీ ప్రియుడు పండితులు అంతమందితోటి నిండుగా ఏర్పాటుగా ఉంచబడినటువంటి ఈనాటి సాహిత్య సభకి నా యొక్క చేతస్పూర్వకమైనటువంటి నమోవాకాల్ని గావిస్తున్నాను. సహృదయ సాహితీ అనేటువంటి సాహిత్య సంస్థ సార్థక నామధేయకమైనటువంటిది. అంతమంది సహృదయులు, నేను చాలా ధన్యుణ్ణి ఈ సభలో పోతన భాగవతం మీద ప్రసంగించడానికి ఒక అవకాశం నాకు కలిగినందుకు. సహృదయ సాహితిలో మాట్లాడను అనేటువంటిది నాకు ఒక ప్రివిలేజ్. నేను ఏ సాహిత్య సంస్థలోని కూడా ఇన్ని ఎక్కువగా ప్రసంగాలు చేయలేదు. ఒక కుర్రవాణైనా సాహిత్య ప్రసంగ అవకాశాలను చాలా ఎక్కువగా కల్పించినటువంటి సాహిత్య సంస్థ. నాలో నా ప్రసంగాల్లో ఉండేటువంటి గుణదోషాలని సహృదయపూర్వకంగా అర్థం చేసుకున్నటువంటి గొప్ప సాహిత్య సంస్థ. నేను తర్వాత మరిచిపోతానేమో, నాకు కొంచెం మరకెక్కువ పర్యవసానంగా నాకు ఈ ప్రసంగ అవకాశాలను కల్పించినటువంటి ఈ సభా నిర్వాహకులైనటువంటి పెద్దలకు ముందుగానే నా యొక్క మనఃపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక అభివాదాలను తెలియజేసుకుంటున్నాను.
ఆదరముప్ప మృక్కిడు దునద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికి మోదక ఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి క్షోణితలంబు నిన్ను దురు శోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి కించరీకచియసుందర వేణికి రక్షితామరశ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికి.
తెలుగు సాహిత్య రంగంలో పోతన భాగవతం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందినటువంటిది. పోతన భాగవతం ఒక ప్రక్కన ఆధ్యాత్మికం, ఒక ప్రక్కన సాహిత్యం, రెండు కలగలుపుగా ముందుకు సాగిపోయినటువంటిది. ఏదైనా ఒక కవి భక్తిని తనలో ఊహించుకుంటూ కావ్యాన్ని రాయడం వేరు, భక్తి పారవస్యంతో కావ్యాన్ని రాయడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. ఒక రోల్డ్ గోల్డ్ ఆభరణంగాని తీసుకుంటే అది చాలా ధగధగా మెరుపుతూ ఉంటుంది. కళ్ళపసింటికి కాంతి మిండు అంటాడు ఒక కవి. అసలు బంగారం కంటే రోల్డ్ గోల్డ్ ఇలా జిగిజిగులాడుతూ మెరుపుతూ ఉంటుంది. ఒక కవి భక్తిగా ఊహించుకుని ఒక పుస్తకాన్ని రాశాడు అనుకోండి, అది రోల్డ్ గోల్డ్ లాంటిది. ఆ రోల్డ్ గోల్డ్ కొన్నాళ్ళు అయిన తర్వాత పైన గోల్డ్ కోటింగ్ పోతుంది, లోపల ఉండేటువంటి పనికిరాని మెటల్ మెరుగుతుంది. భక్తిని ఊహించుకుని రాస్తే అది భక్తి పారవస్యంతో వ్రాయబడినటువంటి మహా ఉద్గ్రంథం, గొప్ప పారమార్థికమైనటువంటి ఆధ్యాత్మిక పూర్వకమైనటువంటి గ్రంథం పోతన భాగవతం. అది మేలిమి బంగారం లాంటిది. పోతన భాగవతం ఎంతకాలం ఉంటుందండి అంటే అప్పర్ లిమిట్ దానికి లేదు. ఈ సూర్యుడు ఎంతకాలం ఉండి వరకు ఉంటాడండి అంటే సైంటిస్టులు ఎంతో కొంత టైం చెప్తారేమో తప్ప దాన్ని కూడా దాటిపోయి ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క విశిష్టత అటువంటిది. పోతన భాగవతం అనేటువంటి దాని గురించి చెప్పడం చాలా ఎక్కువ. పోతన ఒక సమయంలో అంటాడు,
ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాగుచే సమ్మిట వాటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పేని బమ్మిర పోతారాజొకడు భాగవతం జగద్ధితం భూగన్. ఆ రోజుల్లోని ఇం అనుజేశ్వరాధములు అన్నాడంటే ఎంతో డేరింగ్ ఉండాలండి కవికి. ఈ రోజుల్లో నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని చక్కగా ఇంట్లో కూర్చొని విమర్శిస్తూ ఉంటాను. నన్ను చేసినటువంటి వాడు ఎవడు ఏం లేడు, ప్రజాస్వామ్యం. ఆ రోజుల్లో రాజుగారికి కానీ కోపం వచ్చిందంటే తలకాయ ఇలా తెగిపోయి కోట కుమారికి వేలాడుతుంది అన్నమాట. అటువంటి రోజుల్లో ఎంత డేరింగ్గాను ఈ మనుజేశ్వరాధములు అన్నాడంటే అది చాలా విశేషమైనటువంటి విషయం. అంటే రాజులను బట్టి ఎంత అసహించుకున్నాడో కవి అనేటువంటిది అందులో తెలుస్తూ ఉంటుంది. అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడైనా కానీ ఒక గొప్పవాడన్న అయినటువంటి వాడు, జీన్స్లోంచి గొప్పదనం పుట్టుకొచ్చేసినటువంటి ఒక మహనీయుడు ఎవడైనా కానీ ఒక తప్పు పని చేశాడు అనుకోండి, అది ఆ తప్పు పని అనేటువంటిది విశేషమైనటువంటి పురోగతికి దోహదపడుతుంది. ఆ తప్పు పని వలన విశేషమైనటువంటి పశ్చాత్తాపాన్ని ఆ మహనీయుడు పొందుతాడు. తరువాత తన యొక్క జీవితం ఉజ్వలంగా సాగిపోతూ ఉంటుంది. ఒక వేమన చాలా తప్పుడు నడక నడిచి, ఇలాంటి తప్పుడు నడక నడిచేనేమిటి అని పరివర్తన చెంది ఒక మహనీయుడైపోయాడు. అది ఏమిటంటే జన్మాంతర సంస్కారం కలగలిసిపోయి తన దగ్గర ఉన్నాడు గనక. సామాన్యమైనటువంటి వాడు తప్పు పని చేసినా వాడు మాత్రం బయటికి రాలేడు. మందుడు మృత్పిండం వలె క్రిందం బడి అడగి ఉండు కృపణత్వం. కోతను కూడా ఒక రాజు రావుసింగ భూపాలుడిని అతనికి ఒక ఉంపుడు కట్టి ఉన్నది. నన్ను హీరోగాను దీనిని హీరోయిన్గాను పెట్టి ఒక కావ్యం రాయవయ్యా అంటే భోగిని దండకం అని చెప్పి పేరుతో ఒక కావ్యాన్ని రాసి పడేశాడు. రాసేసిన తర్వాత అనిపించింది చీచి అంత విరహ పని చేశాను నేను, వీడెవడు మానవ మాత్రుడు అరివర్తి, వీళ్ళిద్దరినీ కలిసి ఇలా గొప్ప గొప్ప వాళ్ళుగా నేను చిత్రీకరించేసానేమో చెప్ప అని చెప్పి చాలా విశేషమైనటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఇంకా జీవితంలో ఇలాంటి పాప పని చేయకూడదు అనుకున్నాడు. నిజంగా భోగిని దండకం అనే కావ్యాన్ని కానీ పోతన వ్రాయకుండా ఉంటే ఇటువంటి భాగవతం లాంటి పుస్తకం మనకు పుట్టదేమో. ఆ పరివర్తన పశ్చాత్తాపం అనేది ఆ మహాకవికి కలగడానికి మూలకారకమైనటువంటిది. అది చాలా గొప్పగా అంటే ఒక పారమార్థికమైనటువంటి దృక్పథంతో ఆ కవి అంటాడు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నువ్వంగ హరికీర్తి ముడువడేని. ఒక మనిషి పుట్టాడు, చాలా కాలం బతికాడు, తర్వాత చచ్చిపోయాడు. ఒక విషయం ఏంటంటే వాడి లైఫ్ మొత్తాన శివ అని కానీ రామ అని కానీ కృష్ణ అని కానీ హరి అని కానీ ఎప్పుడూ అనలేదు. చాలా గొప్పగా బతికేశాడు, ఆస్తిపాస్తులు సంపాదించాడు. నోరు నొప్పేటట్టుగా హరి అని కానీ ఎప్పుడూ అనలేదు. చేతులారంగ శివుని పూజింపడేని నోరు నువ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యములోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అలాంటి యూస్లెస్ పిల్లలు పుట్టి ఉపయోగం ఏమిటండి అంటాడు. ఒక తల్లిదండ్రులకు 10 మంది సంతానం అయితే అందులో ఒకడు ఈ రకంగా కానీ ప్రవర్తించే మాట అయితే, మీది ఎంతమంది అండి పిల్లలు అని కానీ ఎవరైనా అడిగే మాట అయితే మాకు 9 అని వాళ్ళు చెబితే సరిపోతుంది. సంతాన సంఖ్యలోంచి ఆ మనిషిని డిలీట్ చేసి పడి వచ్చినమాట. ఇలాగ ఆలోచించి అని, మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలమున శ్రీమన్నారాయణ కథాప్రపంచ విరచనా కుతూహలుందని ఒక్క రాకానిశాకాలమున సోమోపరాగం పురాకంగని సజ్జనానుమతమున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయకు గంగకుంజని కురుంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతల మంటమ మధ్యమున మాహేశ్వర ధ్యానం చేసి. పోతనంటాడు ఒక్క రాకానిశాకాలమున అన్నాడు. రాక అంటే పూర్ణే రాకా నిశాకరే అని అమరకోశం. పౌర్ణమి, అన్ని పౌర్ణములు రాకలు కావు, ఏ పౌర్ణమైతే నిండుకున్నామో ఆ పౌర్ణమికి రాక అని పేరు. ఒక్క రాకానిశాకాలమున సోమోపరాగపు రాకంగని ఉపరాగము అంటే ఉపరాగో గ్రహ రాహుగ్రహతేత్మిందౌచ పూష్ణించని అమరకోశం. ఉపరాగము అంటే గ్రహణం, వెదర్ ఇట్ ఈస్ సన్ ఆర్ మూన్ ఎనీథింగ్ అది గ్రహణం అంతే. సోమోపరాగ అంట ఆవేళ అంటే చంద్రగ్రహణం అనమాట. ఆవేళ నిండు పౌర్ణమి కనుక చంద్రగ్రహణం పట్టుకుంది. ఒక్క రాకానిశాకాలమున సోమోపరాగంపు రాకంగని ఈనాడు అంటే ఇప్పుడు పెద్దగా కనపడలేదు, నా చిన్నతనాల్లో మా పెద్దవాళ్ళు ఆచరిస్తూ ఉండేటువంటి సంస్కారాలు. చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చింది అంటే వాళ్ళు పరమ నిష్టాగరిష్టతతోటి జపాలు చేస్తుండేవారు. అయితే వీళ్ళు జపాలు చేయకపోతే చంద్రగ్రహణం ఆగిపోతుందా, చేస్తే మాత్రం చంద్రగ్రహణం జరుగుతుందా అని ఇలాంటి వితండవాదాలు ప్రక్కన పెట్టేమాటైతే ఆ సంస్కారాలని ఆ రకమైనటువంటి సంప్రదాయాల్ని ఆనాడు వాళ్ళు పాటిస్తుండేవారు. పోతన మహాకవి కూడా ఎప్పుడైతే చంద్రగ్రహణం వచ్చిందో సరే అని చెప్పి నది ఒడ్డుకు వెళ్ళి జపం చేసుకోవడానికి బయలుదేరట. ఏ నదిదా, గంగానది కాదు అక్కడ. అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయకు గంగ కుంజని, గంగ అంటే గంగానది కాదు,
తన బమ్మెర అనే గ్రామానికి పక్కన ఉండేటువంటి ఏదో నది, ఆ నది దగ్గరికి వెళ్ళాడు. మహనీయ మంజుల పులినతల మంటప మధ్యంబున మహేశ్వర ధ్యానం చేసి ఒక ఇసుక తిన్న మీద కూర్చుని శివారాధన చేస్తున్నట్ట. మహేశ్వర ధ్యానం చేసి కించిదున్మీలిత లోచన ఉండని, ఇంకా కళ్ళు అలాగ మూసుకుంటున్నాడు, అంటే ఇంకా నిష్ఠలోకి పోతున్నాడు అనమాట. అలాంటి సమయంలోనే ఒక దివ్యమంగళ విగ్రహం ఆకాశంలో తన కన్నులకు కనిపించింది. మెరగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటండనుప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతి జంభంగి బలు విల్లు మూకున పరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భాను భంగి ఘన కిరీటం తలగలుగువాడు. ఆ దేవతామూర్తి యొక్క సింటమ్స్ చెబుతున్నాడు. మలానా దేవుడు కనిపించేశాడు అని చెప్పి సింపుల్గా ఒక ముక్కలో చెప్పలేరు పోతన, ఎందుకంటే ఆ దేవుడు ఎవడో తనకే తెలియదు. ఆ రకమైనటువంటి సింటమ్స్ తోటి కనపడ్డాట. పుండరీక యుగము గోను కన్నుల వాడు, వెడదయురము వాడు, విపుల భద్రమూర్తి వాడు, రాజముఖ్యుడు ఒక్కరుడు. అలాంటి రాజముఖ్యుడు వాడు, మళ్ళీ దేవుడు అని కూడా చెప్పలేదు, రాజముఖ్యుడు, రాజశ్రేష్ఠుడు. ఎందుకుట వల్లీయుత తమాల బసుమతి యము భంగి బలు విల్లు మూకున పరవు వాడు, మంచి పెద్ద విల్లు, మంచి పటిష్టమైనటువంటి విల్లు ఒకటి మూకును ఉన్నది, విల్లు ఉన్నది కనుక ఒక రాజముఖ్యుడు అన్నమాట. అలాగైతే ఎవరు చెప్పమాయితనో అనుకుని ఏమో ఆ రాజశేఖరు వేరే చూసి భాషింప యత్నం చూసేయనడు, అయ్యా తమరెవరు అని చెప్పి అడుగుదాం అని అనుకుంటున్నట్ట. తన నోటిలో మాట ఇంకా బయటకు రాలేదు. ఆ దేవతామూర్తి దగ్గర నుంచి నోట్లోంచి మాటలు వచ్చేయట. అతండు తా రామభద్రుండా అన్నట్ట, నేను శ్రీరామచంద్రుణ్ణి అన్నట్ట. మన నామాంకితముగా శ్రీమహాభాగవతం తెలుగు చేయము, నా పేరుకు అంకితం చేస్తూ నువ్వు శ్రీమహాభాగవతాన్ని ఆంధ్రీకరణ చేయవయ్యా అని చెప్పి ఆజ్ఞాపించేట. ఒక పెద్ద బృహద్భారాన్ని ఈ మహాకవికి అప్పచెప్పాడంటే రెమ్యూనరేషన్ ఏదైనా ఉండాలి కదండి. అసలు ఏం లేదు, చిన్న పనికే ఎంత ఇస్తావంటి పడుగుతూ ఉండేటువంటి రోజులు కదా. పూర్వం రాజును కవుల్ని పిలిచి అయ్యా కావ్యం రాయండి అని ఎన్నో అగ్రహారాలు ఉండి దానాలు ఇస్తుండేవారు. దో శ్రీరామక్షితి పుమ్మదగ్రజు జయశ్రీరోలు బహు సంస్కృతాంధకృతులం పల్మారు మెప్పించి. రామరాజభూషణుడు ఒక రాజుగారికి ఎన్నో కావ్యాలు ఇస్తుంటాడట. ఆ రాజు ఏమిటి చేసేవాట, తత్కారుణ్యం గుణరత్నహారహయ వేదండాగ్రహారాది సత్కారం వందితి రామభూషణ కవి ధన్యుండవీవన్నీటం. అలా ఎన్నెన్నో అగ్రహారాలు, గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి అన్ని దానాలు చేస్తుండేవారు ఆ రాజులు. మీరు శ్రీరామచంద్రుడు ఏమిటి ఇస్తాడు, ఈయనకి అగ్రహారాలు ఏమి రాసిచ్చిస్తాడా శ్రీరామచంద్రుడు? మరి శ్రీరామచంద్రుడు ఒక భాగవతాన్ని ఆంధ్రీకరణ చేయవయ్యా అన్నాడంటే ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ ఏమిటంటే నీకు భవబంధములు తెగును అన్నట్ట, నీకు చావు పుట్టుకల నుంచి బయటకు వచ్చేసేటువంటి యోగ్యత కలుగుతుంది ఆయన అన్నట్ట. ఈ రకమైనటువంటి అనుగ్రహం ఉంది చూసారా, మానవ మాత్రుడు ఇచ్చేటువంటిది కాదు. మా అన్నయ్య అంటుంటాడు, యథాత్ర ఎదిఫాల పట్ట లిఖితం శోకం మహద్బాధనము అని పెద్దవాళ్ళ యొక్క కొటేషన్ చెబుతూ, మనిషికి మనిషి ఇచ్చేది ఏమిట్రా అబ్బాయి, మనిషికి భగవంతుడు ఇవ్వాలి, దేర్ ఈ నో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ మనిషి అండ్ మనిషి, వాడి ముఖం వాడి దగ్గరే ఉంటుంది, వాడు మనకి ఇచ్చేది ఏముండదు, భగవంతుడు ఇవ్వాలి అనేవాడు. మనిషికి మనిషి ఇచ్చేది డబ్బు దస్తు ఏమైనా ఇవ్వగలేమో తప్ప నీకు భవబంధంపులు తెగును అని చెప్పి నేను ఇంకొకరికి ఇవ్వలేనండి. శాఖలవాడు వాడి వెళ్ళడానికి మంగళవాడు విడాకులు ఇచ్చేట, వాడికి ఏమి రైట్స్ ఉన్నాయి. అదే రకంగానే ఇప్పుడు నీకు ఆ రకమైనటువంటి వరం ఎప్పుడైతే పోతన మహాకవికి శ్రీరామచంద్రుడు ప్రసాదించాడో, అయ్యా వరం పక్కన పెట్టండి, నేను ఆ కావ్యాన్ని రాయగలనా అని చెప్పి అడుగుదాం అనుకునే సమయంలోని అంతర్ధానం అయిపోయేట శ్రీరాముడు. ఇంకెవరికి చెప్పుకుంటాడు, కమ్యూనికేషన్ లేదు, శ్రీరాముడు ఎక్కడున్నాడో తెలియదు, నువ్వు రాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఇక తప్పదు రాయాలి అనుకుంటూ సరే రాయమని శ్రీరాముడు అన్నాడు కనుక ఎక్కువ పార్ట్ శ్రీరాముడు తీసుకుంటాడు అనుకుని, పలికిడిది భాగవతమట, నేను సామాన్యమైనటువంటి పుస్తకం రాయలేదు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఇంతకుముందు పనికి మాలినటువంటి పుస్తకం ఒకటి రాశాడు కనుక, ఇప్పుడు రాసేటువంటి పుస్తకం పనికి మాలిన పుస్తకం కాదు భాగవతం. ఆ క్వాలిటీ అయినటువంటిది, పలికెడిది భాగవతమట పలికించు విభూడు రామభద్రుండట, నా చేత రాయవయ్యా అని చెప్పి పూనుకుని వెనకరించి దైవ అంటే దైవ ప్రోద్బలం కల్పిస్తూ ఉండేటువంటి వాడు శ్రీరాముడు. నే పలికిన భవహరమగునట, నేను కానీ పలికే మాట అయితే నాకు పుట్టుగానేటువంటిదే లేకుండా అయిపోతుందట. మరి అలాంటప్పుడు పలికెద వేరుండు గాథ పలుకగనేలా, ఇంకా వేరే పుస్తకం రాయవలసినటువంటి అవసరం నాకేముందండి అని చెప్పి అంటాడు. నేను మహాభాగవతాన్ని ఆంధ్రీకరణ చేస్తున్నాను. రైట్, బాగానే ఉంది. అయితే మహాకవి, భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరణ చేస్తున్నావా, అంత కమెండింగ్గా నీ ఆంధ్రీకరణ ఉంటుందా అని కానీ ఎవరైనా అడిగితే పోతన చెప్పేటువంటిది ఏంటంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంకైనా తమ్మిచూలికైనా. భాగవతము అంటే భగవంతుని గురించి చెప్పేటువంటిది. భగవంతుని గురించి మనకు కొంచెం తెలుసు, దూరంగా చెప్పాలంటే మనకి తెలియదు అంతే. భగవంతుడు అనేటువంటిది ఏదో మనం ఆకారాన్ని కల్పించుకుని ఏదో చేసుకుంటాం, నథింగ్ అనమాట. మన అంతమందికి కూడా తెలిసినటువంటిది ఏమీ లేదు. అసలు వాట్ అబౌట్ భగవంతుడు అనేటువంటిది ఎవరికీ తెలియదు. అలాంటిది ఎంతపాటిదంటే, భాగవతము గూర్చి పలుకుట చిత్రంకైనా తమ్మిచూలికైనా. సూలి సాక్షాత్తు పరమేశ్వరుడికే తెలియదు భగవత్తత్వాన్ని తెలుసుకోవడం అనేది. తమ్మిచూలి ఈ చరాచర విశ్వాన్నంతటినీ సృజించినటువంటి బ్రహ్మదేవుడికే తెలియదు. మరి అలాంటప్పుడు వాళ్ళకే తెలియదు కదా, నువ్వేమిట్రా చెప్తున్నావు వాళ్ళకంటే గొప్పవాడు అయిపోయావా అంటే, దానికి సమాధానం ఏమిటి చెప్తున్నాడంటేనట, విబుధజనుల వల్ల నా విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. పెద్దవాళ్ళ దగ్గర విన్నంత, నేను చూసినంత, కన్నంత అంటే కన్నాడు, చూశాడు శ్రీరామచంద్రుడిని, నేను కన్నంత నాకు తెలిసినంత ఏదో రెండు ముక్కలు చెబుతున్నానన్నాడు. అదే రకంగానే పోతన భాగవతం మీద ప్రసంగం చేయడం అనేటువంటిది కూడా నేను చాలా గొప్పగా చేయగలను అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అంత పారమార్థిక తత్వం ఉన్నటువంటి వాళ్ళు లేరు. అటువంటిది పోతన భాగవతం మీద ఈనాడు నువ్వు ప్రసంగం చేయడానికి వచ్చావా అని మీరు అనే మాట అయితే, అంత కమెండింగ్గా నీ ప్రసంగం ఉంటుందా అంటే, వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరకు అని. అదే కాపీ కట్ కంప్యూటర్లో కట్ కాపీ పేస్ట్ లేకపోతే అసలు కంప్యూటరే లేదు. ఆ కట్ కాపీ పేస్ట్ చేసి నేను ఇక్కడ అదే ముక్కను మీకు చెప్పవలసి వస్తుంది అన్నమాట. పోతన అంటాడు, పుస్తకం రాసేటప్పుడు ఏ రకంగా రాయాలి, సంస్కృత సమాసాలు ఇలాగ గుర్తించేసి రాయాలా, తేట తెల్లంగా తెలుగులో రాసి పడి ఇవ్వాలా, ఎలా రాస్తే కొన్ని యుగాల పాటు ఉంటుంది ఆ కావ్యం అనేటువంటిది ప్రణాళిక వేసుకుంటూ ఉండగా అనుకున్నట్ట, కొందరికి తెలుగు గుణమగు. కొంతమందికి తెలుగు అంటే చాలా ఇష్టం. ఏమండి, కొందరికి నీ సంస్కృతం గుణమగు, గుణం అంటే ఇష్టం. కొంతమందికి పూర్తిగా సంస్కృతం అంటే ఇష్టం. నేను పూర్తిగా తేట తెల్లమైనటువంటి తెలుగు పదాలతోటి కావ్యాన్ని కానీ రాసే మాట అయితే సంస్కృతం అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా సంస్కృత పదభూయిష్టంగా, సంస్కృత సమాసభూయిష్టంగా గుప్పించి గుప్పించి కావ్యాన్ని రాస్తే మాట అయితే తెలుగు మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, సంస్కృతం అర్థం కాని వాళ్ళు ఈ పుస్తకాన్ని బూట్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. ఏమిటి చేయడం? అందువలన నేనందరి మెప్పింతు కృతులనయ్యేడలన్. ఏ రకంగా ఇస్తున్నట్ట, కొందరికి తెలుగు గుణముగు, కొందరికి నీ సంస్కృతం గుణముగు, రెండు కొందరకు గుణములగు. రెండు కూడా కొంతమందికి ఇష్టం. ఏమి ఇష్టం లేనటువంటి వాళ్ళకి అసలు అక్కడనే లేదనుకోండి, పక్కన పెట్టండి. రెండు కొందరకు గుణములగు, నేనందరి మెప్పింతు కృతులనయ్యేడలన్. ఇలాగని అసలు తెలుగు ఇష్టం ఏమిటి, సంస్కృతం ఇష్టం ఏమిటి, తెలుగులో చెప్పడం ఏమిటి, సంస్కృతంలో చెప్పడం ఏమిటి అన్నదానికి, శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచిలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహినీ శుభాకార తనుప్పు నిన్ను మదిగానగ నిన్నడుగల్గు భారతి. అంతా సంస్కృత పదాలతోటి గుర్తించి రాశాడు అనమాట. అంటే నా సంస్కృతం ఇలా ఉంటుంది స్మా అని. అంబా నవాంబుజోజ్వలకరాంబుజ, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భవాంబర వీధి విశ్రుత విహారిణి కృపజూడు భారతి. సంస్కృత పదాలతోటి, సంస్కృత సమాసాలతోటి రాసి నా యొక్క సంస్కృత రచన ఈ రకంగా ఉంటుంది స్మా అని చెబుతూ, మరి ఇలా ఉండే మాట అయితే తెలుగు వాళ్లకు అమ్మలగన్నయమ్మ, తేటతల్లమైనటువంటి తెలుగు పదాలు అన్నమాట. ముగురం మలమూలకూటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేలుకూటమ్మల మనమ్మ, దుర్గమాయమ్మ కృపాభిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదం. ఇలాగ తెలుగు సంస్కృతం ఏ రకంగా ఉంటుంది అన్న దానికి సూచనప్రాయంగా తన యొక్క అవతారికలో ఆ మహాకవి చెప్పుకున్నాడు అనమాట. పోతన భాగవతం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రబంధం. కవులు ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రబంధాన్ని రాస్తారేమో తప్ప ఈ కావ్యం ఎలాంటిది అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రబంధం అన్నమాట. అందులోని ఈనాడు ప్రహ్లాద చరిత్ర మీద మాట్లాడడం అనేటువంటిది అది ఒక విశేషమైనటువంటి అదృష్టం నాకు.
భవదీయం బహునున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠం సంస్తవనీయం బహు భూతియం విజయం సౌఖ్యం సంతోషం భువన శ్రేణికి మిచ్చు.
హిరణ్యకశిపుడు అనేటువంటి పరమ దుర్మార్గుడు, నీచుడు, తుచ్చుడు, నరరూప రాక్షసుడైనటువంటి వాడు, నరరూప రాక్షసుడు కాదు వాడు రాక్షసుడే, అలాంటి వాడు ఒకడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. వాడికి ఇంకా కొన్ని వరాలు కావాలన్నమాట. దేవతానికానంతటినీ జయించాలి అనేటువంటి కృతనిశ్చయంతో వాడు వాళ్ళ గురువుగారు అయినటువంటి శుక్రాచార్యుల యొక్క ఒపీనియన్ తీసుకుని తపస్సు పూనుకున్నట్ట. ఆ తపస్సు వాడు చేసినప్పుడు బాడీ అంతా కూడా ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అయిపోయింది, టోటల్లీ ఛార్జింగ్ అన్నమాట. ఆ ఛార్జింగ్ యొక్క ప్రభావం ఎంతలా ఉంది అంటే, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ఛార్జ్ ఎప్పుడు ఉంటుంది అంటే అది ఓవర్ డోసేజ్ అయిపోయినప్పుడు డిశ్చార్జ్ అయిపోతుంది. అదే మనకి ఈనాడు కనిపించేటువంటి పిడుగులు అన్నమాట. ఇంత ఎక్కువగా వాడి బాడీ అంతా ఛార్జ్ అయిపోయినప్పుడు దేవలోకాలన్నీ కూడా కొంచెం మండిపోతున్నాయి, ఇక్కడ టెంపరేచర్ పెరిగిపోయింది. అక్కడ ఈ దేవతలు అంతమంది గబగబలాడుతూ వాళ్ళు ఈ టెంపరేచర్ తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అన్నారట, నువ్వు చాలా గొప్పవాడివి,
భవదీయం బహున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠం,
నీ యొక్క పీఠం అనేది సంస్తవనీయం బహుభూతియుం విజయం సౌఖ్యం సంతోషం భువన శ్రేణికి నిచ్చు. ఇది ఈ భువనశ్రేణికి అంతటికీ కూడా నీ పీఠం అనేటువంటిది చాలా గొప్పగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, దైత్యుని తపస్ఫూర్తిని నివారించి, రాక్షసుడు చేసినటువంటి ఆ తపస్సుని నివారించాలి. నివారించాలంటే వాడికి ఏమిటి కావాలో ఓ పరే అన్నట్ట. దైత్యుని తపస్ఫూర్తిని నివారించి ఓ భువనాధీశ్వర కావవే భువనము పూర్ణ ప్రసాదం, వాడికి ఓ కావలసినటువంటి ఇచ్చికూడదా అన్నారు. ఇవ్వకూడదన్న విషయం దేవతలకు కూడా తెలుసు, కానీ ఇవ్వకపోతే వీళ్ళు ఉండలేకపోతున్నారన్నమాట అని దేవతలు విన్నవించారట. అప్పుడు సరే అని చెప్పి బ్రహ్మదేవుడు పదండి నేను వస్తున్నానని చెప్పి వెళ్ళాట. బ్రహ్మదేవుడు వెళ్తుంటే వెనకాతల దేవతలు అంతమంది కూడా జట్టు కట్టి బయలుదేరారు. భృగుదక్షాదులతో మందర పర్వతం మునకు వచ్చి మందర పర్వతం దగ్గర ఆ హేమేంద్రుడు తపస్సు చేస్తున్నాడు. అందు వనమక్షికా పిపీలికా భక్షితం అయిన రక్షో విభుని దేహము మీద కమండలు జలములు ప్రోక్షించిన బ్రహ్మదేవుడు వచ్చేసరికి వీడు ఏ రకంగా తపస్సు చేస్తున్నాడు అన్నది నియమయుక్తుండును పిపీలికావృత మేధోమాస చర్మరక్తుండును వల్మీక తృణవేణుపటల పరిచ్ఛన్నుండును మహాతపస్ప్రభావ సంపన్నుండును అయి నీరంధ నిబిడ నీరద నికర నివిష్ట నీరజమంధుండును బోలి నివసించి ఉన్న నిర్జరారాచి. వాడు పిపీలికావృత మేధోమాస చర్మరక్తుడు, వాడు లోపల బాడీ ఉన్నది, ప్రాణం ఉన్నదంటే కోమాలో ఉన్నాడేమో, చీమలు చెదలు మొదలైనటువంటివన్నీ వాడి శరీరాన్ని తినేసేయట, పుట్టలు కలిసేసాయి. అలాంటి వాడి దగ్గరికి వచ్చి చూసేట, అమ్మ బాబాయ్ చాలా ఎక్కువగా ఘోరమైనటువంటి తపస్సు చేశాడు వీడు, ఏమిటి చేద్దాం అనుకుని ఏమిటి చేశాట, అన్నా కశ్యపపుత్ర కశ్యపపుత్ర అని సంబోధన చేశాట.
కోసురారి కులేంద్ర ఈ క్రియనుగ్రమైన తపంగు చేసి చూపిన వారు లేరు.
ఓ రాక్షసరాజా, ఇంతపాటి కఠోరమైనటువంటి తపస్సుని పూర్వకాలంలో నా ఎరుకలో ఎవడూ చేయలేదు అన్నట్ట.
ఓ సురారి కులేంద్ర ఈ క్రియనుగ్రమైన తపంగు చేసి చూపిన వారు లేరు, ఇక చేయువారు లేరు, నేను సమాధికి మెచ్చి విను నీ అభీష్టము ఆయాసమేటికి మహాత్మ కోరుము కోరిక.
ఆయాసం ఎందుకు, లే నీకు కావాల్సినవేమో నేను ఇస్తున్నాను అన్నట్ట. దీనికి మన వాళ్ళు వక్రభాష్యాలు చెబుతూ ఉంటారు, బ్రహ్మదేవుడికి కామన్ సెన్స్ లేదండి, రాక్షసులు వచ్చి తపస్సులు చేసేస్తుంటే కావాల్సినవి ఇచ్చేస్తుంటారు అని. బ్రహ్మదేవుడి యొక్క డ్యూటీ అది, రాక్షసులు కాదు ఎవడైనా వచ్చి తపస్సు చేసి బ్రహ్మను నిప్పిస్తే ఇచ్చి తీరవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది బ్రహ్మకి. ఒకరికి బ్యాంకులోని 10 లక్షల రూపాయలు ఆస్తున్నది, వాడు ఒక ప్లాన్ వేస్తున్నాడు, కొన్ని డైనమైట్లు తయారు చేసి ఏదో బిల్డింగ్ పడగొట్టి ఏదో అక్రమంగా మరో ఇంత సంపాదిద్దామని చెప్పి అందులో 3 లక్షల రూపాయలు విత్డ్రా చేద్దామని చెప్పి బ్యాంకుకి వెళ్ళాడు. తెచ్చి నువ్వు డైనమైట్లు దీనితో కొంటావు అని చెప్పి బ్యాంకు మేనేజర్ ఇవ్వాలంటే పళ్ళు ఊడబడతాడు అనమాట. అక్కడ నీ డబ్బులు వీడు తీసుకుంటున్నాడంతే. అదే రకంగానే వీడు తపస్సు చేశాడు, తపస్సు చేసిన దానికి ప్రతిఫలంగా తీసుకుంటున్నాడు, అంతే తప్ప ఇవ్వను అవడానికి అక్కడ అవకాశం లేదు. అదే రకంగా మన వాళ్ళలో చాలామంది దేవేంద్రుని కూడా తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటుంటారు, వాళ్ళ గురించి మనకు తెలిసినటువంటి విషయాలు తక్కువ, అంటే మనకు ఉండేటువంటి పరిజ్ఞానంతో అది తప్పు అనుకుంటుంటాం, కానీ అసలు నిజంగా కానీ చూసామంటే వాళ్ళు చేసేది కరెక్టే. అలా అని మళ్ళీ బ్రహ్మదేవుడు అంటాడట. దంశివ్రాతము పిపీలికలు మేధక్రవ్య రక్తం సంశీర్ణంబులు చేసి పట్టి తినగా. దంశివ్రాతాలు పిపీలికలు ఇవన్నీ కూడా అంటే ఈ చీమలు చెదలు నీ యొక్క మేధము క్రవ్యం, మేధ మేధస్సు క్రవ్యము, మేధ అంటే తెలివితేటలు, మేధస్సు అంటే మాంసం. మేధస్సు చాలా ఎక్కువగా ఉండండి వాడికి అంటే కొవ్వు కలిసిపోయినాడని అర్థం అన్నమాట. దంశివ్రాతము పిపీలికలు మేధ క్రవ్య రక్తంబులు సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశిష్ఠుండవైన్న తృణావళీయుత మహావల్మీకమందింద్రియ భ్రంశం వెంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులిట్లుండేనో. అవన్నీ తీసుకున్నా ఉన్నా కూడా ఇంద్రియ భ్రంశం, భ్రంశము అంటే డిస్ప్లేస్మెంట్ అన్నమాట, స్థాన భ్రంశము అంటే స్థానం నుంచి బయట పక్కకి కదలదు. ఇంద్రియ భ్రంశము ఇంద్రియాలు పక్కకి తప్పకూడదు. అంటే ఎవడైనా కానీ నేను ఏకాగ్రతగా పుస్తకం చదువుకుంటే పక్కవాడు వచ్చి గిల్లితే గమ్మని పుస్తకం పక్కన పెట్టి వాడి వైపు చూస్తాం, అంటే నాకు ఇంద్రియం భ్రంశం చెందిందనమాట. ఇలాగ చీమలు చెదలు కూడా తినేస్తున్నాను ఏమాత్రం ఇంద్రియ భ్రంశం కలగకుండా ఉంది. ఇట్ ఈస్ సో గ్రేట్ అన్నట్టు బ్రహ్మ. ఇంద్రియ భ్రంశం వెంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండేనో. అంతేకాకుండా నువ్వు చాలా కాలం తపస్సు చేసావన్నట్ట. ఏమిటిటా ఉత్సుకతం జలాన్నములనుల్లక. ఒక 10 నిమిషాలు కానీ మనకు దాహం వేసినప్పుడు లేకపోతే ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగే లోపల వాటర్ ప్యాకెట్ కొనుక్కుని తాగేస్తాం. వాటర్ అనేది ఎసెన్షియల్. అటువంటిది వీడు ఇలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తపస్సు చేసేట. ఉత్సుకతం జలాన్నములనుల్లక ఈ క్రియ నూరు దివ్య సంవత్సరము శరీరం వాయువులన్నీ లుపంగవచ్చునే ఉత్సవమయ్యే. ఇలాగా నీరు అన్నం తీసుకోకుండా 100 దివ్య సంవత్సరాలు. మన యొక్క సంవత్సరం అంటే 365 డేస్. దేవతల యొక్క సంవత్సరం అది దివ్య సంవత్సరం అవుతుంది. అది పంచాంగంలో చెప్పినటువంటి లెక్కల ప్రకారం కొలుచుకుంటూ చూస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవుతుందన్నమాట. అలాంటి 100 దివ్య సంవత్సరాన్ని నువ్వు తపస్సు చేసావు. 100 దివ్య సంవత్సరము శరీరమున వాయువులన్నీ లుపంగవచ్చునే ఉత్సవమయ్యే. నేడు మమునుగ్రతపంబున గెలిచిదీవు. నన్ను భయంకరమైనటువంటి తపస్సు చేసి గెలిచేవయ్యా శభాష్ అన్నట. అందువలన నీ వత్సలతన్ గదియవచ్చి కోరికలెల్ల నిచ్చేదన్ నీకు కావలసినటువంటి కోరికలవో నేను ఇస్తున్నాను తీసుకోవయ్యా అన్నట. అని ఏమిటి చేసేట ఇలా అన్న వాడికి ఏమి వినపడలేదు. వాడికి ఒంటి మీద ఇంకా తెలివి రాలేదు. తెలివి రావడానికి బ్రహ్మదేవుడు కమండల జలాన్ని ప్రోక్షించాలి. అక్కడ వనమక్షికా పిపీలికా భక్షితమైన రక్షో విభుని దేహంబు మీద కమండల జలంబు ప్రోక్షించిన. మసికము అంటే దోమ, మక్షికము అంటే ఈగ. మామూలు ఈగలు కావు, వనమక్షిక అంటే అడవి ఈగలు పిపీలికలు. వనమక్షికా పిపీలికా భక్షితమైన రక్షో విభుని దేహంబు మీద కమండల జలంబు ప్రోక్షించిన. ఒక్కసారిగా నీళ్లు పడ్డాయి. పడేసరికి వాడి కొంటి మీదకి తెలివచ్చింది. కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందు సందోహ సంసిక్త సకలాంగుండయి. బ్రహ్మదేవుడి యొక్క కమండలంలోంచి జాలువారైనటువంటి ఆ నీళ్లు వాడి బాడీ మీద పడేసరికి ఒక్కసారిగా లేచేట. సాంద్రకీచక సంఘాత సంఖ్యాధిత వామలూరు మధ్యంబు వెలువడి మహాతపస్ప్రభావ బల సంపన్నును అలాంటి రాక్షసుడు వాడు లేచి ఒక్కసారిగా ఆకాశంలో చూశాడు. బ్రహ్మదేవుడు మాత్రం ఒక సెట్ అయిన హైట్లో ఉన్నాడు. తను మాత్రం నేలకు తగలలేదు. అబ్బా నా తపస్సుకి ఫలితం లభించిద్దా అనుకున్నాడు. తపస్సుకి ఫలితం పక్కన పెట్టండి, దేవాధిదేవుడు ఎదురుగా కనపడ్డాడు. వెంటనే దండం పెట్టాడు. దండం పెట్టాడు అంతే. దాన్ని కవిగారు చెబుతారు,
దివిజానీక విరోధి మృక్కే.
దివిజానీక విరోధి దేవత, దేవతలు అంతమందికి విరోధి అయినటువంటి వాడు. దేవతలకు విరోధి అయినటువంటి వాడు అంటే అందులో ఎవడో ముక్కోరు దేవతల్లో ఓ మనిషికైనా పోనీ వీడు ప్రియుడు అవచ్చాము. మొత్తం ఎంటైర్ దేవత అంతమందికి విరోధి అయినటువంటి వాడు. ఈవెన్ పరమేశ్వరుడు కూడా వీడు ప్రిపేర్ చేయడం అనమాట. చాలామంది రాక్షసులకు పరమేశ్వరుడు అంటే అభిమానం ఉంటుంది. దివిజానీక విరోధి మృక్కెకని వాగ్దేవి మమోనేతకు. ఒక కర్త కర్మక్రియతోటి ఈ వాక్యం పూర్తయిపోయింది. రాక్షసుడు లేచి బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాడు. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కానీ పద్యం కంప్లీట్ అవ్వలేదు. ఈ పద్యం చూస్తే పోతన పద్యం అని తెలుస్తుంది. పోతన యొక్క స్టైలే వేరు. ఈ కాలంలో ఎవరైనా అలాంటి పద్యాలు రాస్తే పోతనని కాపీ కొట్టాడంటారంటే అది పోతన యొక్క స్టైలు. ఒక కర్తకి గాని కర్మకి గాని క్రియకి గాని సినానంస్ దొల్లగొడుతూ ఉంటాడు అనమాట.
దివిజానీక విరోధి మృక్కే కని వాగ్దేవి మనోనేత,
వాగ్దేవి మనోనేత అయినటువంటి బ్రహ్మదేవుడికి నమస్కారాలు చేశాడు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఎవరికి? బ్రహ్మదేవుడికి. వరాలు ఇవ్వవలసినటువంటి వాడు వాడు. అందువలన ఎలాంటి వాడికి?
సవిశేషోత్సవ సంవత్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకు సప్తపో నివహాభీష్టవర ప్రదాతకు జగన్ నిర్మాతకు ఘాతకు వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్యానుసంఘాతకు.
సకల చరాచరమైనటువంటి విశ్వంలో టోటల్గా ఉండేటువంటి అన్ని ప్రాణులకి నుదుటి మీద పుట్టగానే గ్రాఫ్ గీసేసేటువంటి టెక్నిక్ ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేశాట. చేసి దేవా నువ్వే చాలా గొప్పవాడివి అని చెప్పి ఏదో కొన్ని వేదాంత పూర్వకమైనటువంటి వాక్యాలు మాట్లాడతాడు. అతను మాట్లాడి
కోరిన వారల కోర్పు నేరుపుతో ఇచ్చి మును పని క్రియనన్యు నేరరు కరుణాకర.
కోరినటువంటి వాళ్ళ యొక్క కోరికల్ని దానికి వేరే కుర్రీలు ఏమి వేయకుండా శభాష తీసుకో అని ఇచ్చేసేటువంటి టాలెంట్ బ్రహ్మ నీ దగ్గరే ఉందయ్యా అన్నారు. మా గురువుగారు అనుకుంటారు తుతికి లొంగిరా అని దొడ్డవాడెవడయ్యా అన్నారు. పొగట్టుది ఎవడూ లొంగకుండా ఉండలేడుట. అటువంటిది బ్రహ్మనే ఉండి పొగుడుతున్నారు అన్నమాట.
కోరిన వారల కోర్పు నేరుపుతో ఇచ్చి మనుప నీ క్రియనన్యు నేరరు కరుణాకర, నే కోరెదని విచ్చేదే నీ కోరికల భవా.
నువ్వు ఇస్తాను అంటే నేను కోరుకుంటున్నానయ్యా అన్నట. సభాష్ కోరుకో, నేను ఇవ్వడానికి కదయ్యా వచ్చింది అన్నట. అప్పుడు వీడి కోరికలు ఎలా ఉన్నాయో చూడండి.
గాలింగుంభిని,
గాలి చేత నాకు చావు అనేది ఉండకూడదు అన్నట. అంటే ఆక్సిజన్ వాడికి ఇవ్వకపోయినా వాడు బతుకుతూ ఉండాలన్నమాట.
గాలింగుంభిని భూమి మీద నేను చావకూడదు. గాలింగుంభిని నగ్ని నంబువుల నాకాశిస్థలిం దిక్కులం వేలం ఘస్రములం తమ ప్రభల భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తి సమస్తాస్త్ర శస్త్రాళి మృత్యువులేని జీవనం లోకాధీశే.
పెద్ద లిస్టు రాసి ఇచ్చేశాడు. వీటిలో వేటితోటి కూడా నాకు చావు లేకుండా చేసి పడే అన్నట. అనేసరికి సంసారం కనిపిడు ఇలాంటివి కోరేటరా బాబు అంటే బ్రహ్మదేవుడు ఆలోచించాడు. ఇవ్వను అనడానికి లేదు, మానవు అనడానికి లేదు. ఏమిటి చేసేట? సరే
అన్నా కశ్యప పుత్ర,
అన్న అంటే ఒరే బ్రదరు అని కాదు, అన్న అంటే ఓయి అని.
అన్నా కశ్యప పుత్ర దుర్లభములివ్వారికి.
ఇలాంటి కోరికలు ఇలాంటి వరాలు ఇవ్వడం అనేటువంటిది ఎవరికైనా దుర్లభమే. ఎవరికైనా అంటే ఏమిటి? పుచ్చుకునేటువంటి వాడు దుర్లభమే, ఇచ్చేవాడు దుర్లభమే. నేను కనుక నీకు ఇచ్చేస్తున్నాను, నీకు కనుక ఇచ్చేస్తున్నాను, అది అప్రాప్రియేట్ అనమాట. ఇద్దరు అక్కడ
దుర్లభములెవ్వ అన్నా కశ్యప పుత్ర దుర్లభములి అర్ధములెవ్వారికి ఎవ్వారలు కోరరు ఈ వరములను.
ఇలాంటి వరాలని ప్రీవియస్గా ఎవరూ కోరలేదు.
మోదించి
అయినా కానీ నీ మీద నాకు చాలా అభిమానం ఉన్నది కనుక నేను ఇస్తున్నాను.
నిన్ను నన్ను కోరిన వెళ్ళనిచ్చితి,
నువ్వు ఏమిటైతే నన్ను కోరేవో అవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, కానీ ఒక కండిషన్ నాయన అన్నట. ఏమిటి దేవా అన్నట? హిరణ్యకశిపుడు
ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబునందు సుమతి వై భద్రైకశీలుండవై.
జ్ఞాని అవుతూ భద్రైకశీలుడు అవుతూ ఈ వరాలను వాడు నాయన అన్నట. వాడు దానికోసమా ఆ వరాలను తీసుకున్నాడు? ఇది ఎలా ఉందంటే ఒసామా బిన్ లాడెన్ని తీసుకుని వచ్చి 60 ఆటం బాంబులు వాడి చేతిలో పెట్టి లోక కళ్యాణానికి వాడునాయన అని చెప్పినట్లుగా ఉంది. సరే కదా అని చెప్పి తీసుకున్నాడు. వెంటనే యువతలు వచ్చి వెంటనే థ్యాంక్ యూ అని చెప్పి బ్రహ్మదేవుడికి సెలవు పెట్టేసి వచ్చేసి వెంటనే ఒకసారి రిఫ్రెష్ అయిపోయి ఇమీడియట్లీ వాడు చేసినటువంటి పని ఏమిటంటే సోదరు జంపిన పగకై. వాడి యొక్క టార్గెట్ ఒకటి వేరేగా ఉన్నది. విష్ణుమూర్తి టోటల్లీ విష్ణుమూర్తి వాడి టార్గెట్. ఎందుకుట విష్ణుమూర్తిని టార్గెట్గా ఎందుకు తీసుకున్నా అంటే వీడి తమ్ముడిని ఇంతకుముందు విష్ణుమూర్తి చంపేశాడు హిరణ్యాక్షుణ్ణి.
సోదరు చంపిన పగకై ఆదరించుకయులేక అసురేంద్రుడు కంజోదరుపై వైరము దుర్మాదర తుండబుచు చేసే మనుజాధీశ.
మహాపరికాలంతో ఇంకా వెంటనే విష్ణుమూర్తికి టార్గెట్గా పెట్టుకుని బయలుదేరట. బయలుదేరి అంటున్నట్ట
కోలాహలము మా
ఇంకా దేవతల్ని జయించడానికి చేసిన తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్ళాలన్నమాట.
ఒకనాడు దిక్కుంభియుధంగు పరిమార్చు దివిజులను కనాడు తెరలదోలు.
దేవతలంతమంది కబడ్డారనేవాట.
ఒకనాడు దిక్కుంభియుధంగు పరిమార్చు దివిజులను కనాడు తెరలదోలు. భుజగులను కనాడు భోగంబులకు బాపు గ్రహములను కనాడు కట్టివైచు.
ఇలా ఒకళ్ళని 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 ఇలా బంధించుకుంటూ జయించుకుంటూ వచ్చాట. వచ్చి ఇంకా వాణ్ణి చూసి ప్రతివాడు భయపడిపోతున్నాడు. ఎవళ్ళుడా కృశలై సంప్రాదిత దుర్దశలై సర్వంకషోగ్రదైతేయాజ్ఞావశలై నిశలు దినము దిశలెల్లము కట్టువడి దీనతననధ. మనుషులు జంతువులే కాదు, నిశలు దిశలు ఇవన్నీ కూడా కట్టుబడిపోయాయట. ఇవాళ నాకు టైం ఉన్నది, 6 గంటలకి చీకటి పడకూడదు, రాత్రి 10 గంటల వరకు కూడా ఇంకా వెళ్తూ ఉండాలంటే ఉండవలసిందే. ఇంత దిశలు కూడా ఇంకా ప్రతిదీ కూడా వాడికి లోబడిపోయిందిట. వీడు జైత్రయాత్రకు వెళుతూ ఆ కోటలన్నింటినీ పడగొట్టి అట్టాలకలు అట్టలు అంటే అక్కడ రకరకాలైనటువంటి అందమైనటువంటి బొమ్మలు ఉంటాయి, వాటిని కూడా చిత్తపడుతూ ఉండేవట. అట్టళ్ళ తోడ కోటల కట్టలు కంగుల ద్రోచి క్రవ్యాదులతో జట్టు విడిసి దిప్పాలుర పట్టణములు కొనియనతడు బలమునధిపా. దేవతలకి మనం ఎప్పుడు కావస్తే అప్పుడు వండుకుంటాం తింటాం, లేకపోతే హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. మనకంటే కొంచెం అదృష్టం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు దేవతలు, వాళ్ళు భోజనాలు చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఎవడైనా పెడితే తినాలంటే ఎవడు పెట్టడం, మహర్షులు యజ్ఞాలు చేసి హవిర్భాగాలు ఇస్తారు దేవతలకి. అప్పుడు దేవతలు ఇంద్రో దేవత అని చెప్పి ఆహ్వానం చేస్తే ఇంద్రుడు వచ్చి ఆ హవిర్భాగాన్ని తీసుకుని వెళతాడు. ఏ దేవుడిని గురించి ఆహ్వానం చేస్తే ఆ దేవుడు వచ్చి ఆ హవిర్భాగాన్ని తీసుకుని వెళితే అది వాళ్ళకి ఆహారం అన్నమాట. ఎంతో యజ్ఞాలు చేసి మహర్షులు ఆ దేవతలను ఆహ్వానిస్తుంటే వీడు చేసేది ఏమిట, యాగములు బుధులు ధరణీ భాగములను చేయుచుండ. ఆ సమయానికి జామును వీడు వారిపోయేవట. హవిర్భాగములు తానే గై కొను చాగింపడు దైత్యుడమర సంఘంబునకు. ఒకళ్ళ జాగాలో ఇంకొకడు అక్రమంగా కబ్జా చేసేస్తుంటారు చూసారా, అయ్యో నా జాగా పోయింది అని బాధపడుతున్నట్లుగా అమాయకులు వాళ్ళు ఆ రకంగానే దేవతలకు చెందవలసినటువంటి హవిర్భాగాలు కూడా వీడు కొట్టేస్తుండేవట. వీడు ఇంకా జగదేక వీరుడైపోయాడు. దితిపుత్రుడు జగత్రయైక విభుడై దేవేంద్ర సింహాసనోద్ధతుడైయుండ. జగత్రయైక విభుడైపోయి స్వర్గానికి వెళ్ళి అమరావతికి దేవేంద్రుడి యొక్క సింహాసనంలో వీడు కూర్చున్నట్ట. హరాచ్యుతాంబుజభూతప్పంగా. వీడంటే భయపడినటువంటి వాళ్ళు ముగ్గురే ముగ్గురు ఉన్నారట, బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. తక్కినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళకి 3 కోట్ల నుంచి 3 దిగా మిగిలిన జనాలు అంతా ఉన్నారు కదా, వాళ్ళంతమంది కూడా ఇలా గడ్డ గడ్డలాడుతూ షివరింగ్ వచ్చేస్తుందట.
హరాచ్యుతాంబుజభూతప్పంగీతి సమాగతులై తక్కిన యక్ష కిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులానతులై కానుకలిచ్చి కొంతురత నిన్న ప్రకారం.
అలా ఉండే సమయంలోనిట వాళ్ళకి భయం వేస్తోంది. ఏ దిక్పాలుర చూచి నేడలుగునో. కొంపదీసి వీడికి ఇవాళ ఎవరి మీద కోపం వచ్చేస్తుందో, మన సైడ్కి కానీ వీడు వచ్చేస్తాడు ఏమో చెప్పమా అని చెప్పి యక్షులు కిన్నరులు కింపురుషులు అంతమంది భయపడిపోతున్నారట.
ఏ దిక్పాలుర చూచి వీడలుగునో, ఏ దేవు బంధించునో,
ఏ దేవతలు వీడు అరెస్ట్ చేస్తాడో,
ఏ దిగ్భాగము మీద దాడి చన్నో,
ఈ దశ దిశల్లోని ఏ దిక్కును వీడు దాడి చేస్తాడో,
ఏ ప్రాణులంజంకునో, ఈ దైత్యేశ్వరుడంచు కొండరులు తారింద్రాదులాస్థాన భూవేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై.
ఇలా రోమాంచులు అంటే గగుర్పాటు వస్తుంది. ఆ గగుర్పాటు రావడానికి రకరకాలైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు దేవతలంతమందికి కలిగినటువంటి గగుర్పాటు ఏమిటంటే భయావిర్భూత రోమాంచులై. భయం చేత గగుర్పాటు వచ్చింది. ఒక్కసారిగా నా ప్రక్కన ఒక భయంకరమైనటువంటి నాగుపాములు కానీ చూస్తే నాకు గగుర్పాటు వచ్చేస్తుంది, భయం చేత వచ్చినటువంటి గగుర్పాటు. అలాగా గగుర్పాటుతోటి వాళ్ళు ఆస్థాన భూవేది మెల్లన నక్కి చూతురు. వాళ్ళు ఇలాగా ఒదిగి ఒదిగి నక్కి నక్కి చూస్తున్నారు కొంతదీసి వీడు ఎవరి మీద దాడి చేస్తాడా అని. అలా ఉండేటువంటి సమయంలోని వీడన్నట్ట ఆర్డర్స్ వేసేట.
కోలాహలము మాని కొలువుడి సురలారా.
ఏమిటి ఇలా సైలెన్స్, మీరు మాత్రం గొడవ చేస్తున్నారైతే ఎంతసేపు నన్ను కొలుస్తూ ఉండండి అని చెప్పి దేవతలకు ఆర్డర్ చేసేట.
తలగి దీవింపుడి తపసులారా.
మీకు రెస్ట్ లేదు, నన్ను ఎంతసేపు దీవిస్తూ ఉండడమే, ఎందుకంటే మహర్షుల యొక్క దీవెనలు మరి ఒట్టిపోవు ఎప్పుడు, అందువల్ల నన్ను దీవించేస్తూ ఉండండి. చిరాయుష్మాన్ భవ అనే ఒక మహర్షి గానంటే అది ఆ తపస్సులు వీడికి చేరిపోతుంది అన్నమాట. అదే రకంగా ఫణలెత్తకుడు నిక్కి పన్నగేంద్రములారా ప్రణపులై సనులు దిక్పాలురారా ఇలా ఇలా చేసేసుకుంటే ఏంటి ఇంకా ఇలా అయిపోతుంది కదా. చాలా కాలం వీడు రాజ్యం చేశాడు, మనకు ఎప్పుడు ఇంకా మోక్షం ఉంటుంది, ఇంకా మనం ఎప్పుడు సుఖపడతామో దేవతలంతా భయం ఎదుర్కొంది. ఏమిటవుతుందిటా అక్కడ ఒక చాలా క్రూయల్గా పాలన చేసేటువంటి ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కానీ మనకు వచ్చేమాట అయితే వీడు ఎప్పుడు దిగిపోతాడు రా బాబు అని అనుకుంటూ మళ్ళీ ఎలక్షన్స్ రానిండి వీడు పని పట్టేద్దామని చెప్పి ప్రజలు అనుకోవచ్చు కాక. వీడు తిప్పడానికి ఎలక్షన్స్ ఉండవే, ఎంతవరకు వీడు ఉంటాడో తెలియదు. ఏమిటి వీడు అసలు ఏ కాలం వరకు ఉంటాడు అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? మనం ఇంకా ఎంతకాలం ఈ బాధలు పడతాం? ఎన్నడూ మాకు దిక్కుగలదు, ఎన్నడూ దైత్యుని బాధమాను, ఏమెన్నడూ వృద్ధి పొందగలము, ఎవ్వరు రక్షకులంచు. మమ్మల్ని రక్షించేవాళ్ళు ఎవళ్ళు? దేవతా కిన్నర సిద్ధ సాధ్యముని ఖేచర నాయకులాశ్రయించిరి ఆ పన్నగ తల్పు భూరి భవబంధ విమోచను పద్మలోచను. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేవారట, ఇంకా నువ్వే మాకు దిక్కు అని అని జరగట ఆకాశం నుంచి పెద్ద సౌండ్స్ వినపడ్డాయట. విష్ణుమూర్తి కనపడలేదు, మీరు మాత్రం భయపడకండి నేనున్నాను అన్న అభయవాక్యాలు మాత్రం ఆకాశంలోకి వచ్చాయి. ఏమిటా భయముందకూడయ్యా, మీరు మాత్రం భయపడకండి అన్నట. భయముందకూడయ్యా నిర్జరవరు, భద్రం భూమికయ్యేడి జయం లాభం భూత సంపతికి మత్సందర్శన ప్రాప్తి నవ్యయమై చేరుటిరుంగు దితిసుత వ్యాపార భాష విపర్యయం కాలము కూడా చంపెద చందందాక మీ కాలం రావాలి. వాణ్ణి నేను చంపాలి అంటే టైం కలిసి రావాలి అంతే తప్ప ఇప్పుడు చంపేస్తాను అని మాత్రం అనుకోకండి. అయితే మరి దేవా ఎప్పుడు కాలం వస్తుంది అని వెంటనే విష్ణుమూర్తి సింటమ్స్ చెబుతున్నట్ట. శుద్ధ సాధులందు సురులందు శృతులందు బోహులందు విప్రకోటి యందు అలాంటి వాళ్ళ పట్ల. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కన్న కొడుకునందు కడగి నా ఎందు, వీళ్ళంతమంది మీద, తర్వాత కన్న కొడుకు ఒకడు ఉన్నాడు వాడి మీద, ఫైనల్గా నా మీద ఎన్నడూ నాడే హింసనుండు. ఏనాడైతే వాడికి కోపం వస్తుందో వాడు గ్రెడ్జి పెట్టుకుంటాడో ఆనాడే వాడు హింసించబడ్డాడు అని చెప్పి మీరు అండర్స్టాండ్ చేసుకోండి అన్నట్ట. కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నతనుడే పట్టి వధింపు. ఏనాడైతే కన్న కొడుకుని వాడు ఆపన్నత అందించడానికి పూనుకుంటాడో అప్పుడే వాడిని నేను చంపుతాను. వాడికి బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు అని చెప్పి అంటున్నారు, అది నిజమే వరాలు ఇచ్చాడు కదా అని చెప్పి ఇప్పుడు నేను మాత్రం రావడానికి వీర్లేదు. వేధో దత్త వర ప్రసాద గరిమం వీడింత వాడై బాధం పెట్టుకున్నవాడని మదిం భావింపు. బ్రహ్మదేవుడి యొక్క వరాలు పొందాడు అని చెప్పి నేను వాడిని చంపడానికి పూనుకోకూడదు. భావించినే సాధింపంతరి కాదు, అలాంటి వాణ్ణి నేను చంపకూడదు. ఎలాగంటేనట కావున కడుం సైరించి తిన్నీదటం సాధింపు సురలారా నేడు సనుడా శంకింపేటి. టైం వచ్చినప్పుడు మాత్రం నేను ఊరుకోను, అది ఒకటే నీకు లెక్క, వెళ్ళిపోండి అన్నట. అప్పుడు గురుగా ట్రూప్ ట్రూప్స్గా వెళ్ళిపోయాడట వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకి. వెళ్ళిపోయిన తర్వాత ఒకనాడు ప్రహ్లాదుడు పుట్టాడు. పోతన చెబుతాడు ఎంత గొప్పవాడు అనేటువంటిది. ఒక గొప్పవాడి గురించి చెప్పడానికి ఏకంగా ఇంత రాసి ఎక్కర్లేదండి, సింపుల్గా చెబుతాడు. తన ఎందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వం జరగువాడు. వాడు ఎలా ఉంటాడో అఖిల భూతం పట్ల కూడా అఖిల భూతాల పట్ల కూడా అలాగే ఉంటాడట. ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఒక దెబ్బ తగిలితే వీడికి తగిలితే ఎలా బాధపడతాడో అలా బాధపడిపోయేవాడు. తన ఎందు నఖిల భూతములందు నొక భంగి సమహితత్వం జరగువాడు. పెద్దల బొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు. పెద్దవాళ్ళు వస్తే సేవకుండా నమస్కారాలు చేసేవాట. కన్నుదోయికి నన్ను ఏకాంత లడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కళ్ళకి ఇతర స్త్రీలు కానీ కనిపించే మాట అయితే తల్లిలా చూసేవాట. కొంతమందికి అనుమానం వస్తుంది, ప్రహ్లాదుడు 5 ఏళ్ళు కుర్రాడు, తల్లిలా చూడడం అంటే లేకపోతే ఇంకా వారికి వేరే తీర్థలు ఎందుకు కలుగుతాయి అని అంటారు. అసలు అది కాదు ఇక్కడ మీనింగ్. ప్రహ్లాదుడికి 5 ఏళ్ల వయసు కాదండి, ప్రహ్లాదుడు 100 ఏళ్ళు బతికాడు. వాడు త్రూఅవుట్ లైఫ్, వాడు ఓవరాల్ లైఫ్లో వాడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది అనేది ఈ రెండు పద్యాల్లో చెబుతున్నాడు. తర్వాత జరిగినటువంటి కథ అంతా కూడా ప్రసాదుడు 5 ఏళ్ల వయసులో జరిగినటువంటి అవచ్చుదాకా. వాడు ఈ సంఘటన అయిపోయిన తర్వాత, హిరణ్యకశిప వధ అయిపోయిన తర్వాత ఇంకా 95 సంవత్సరాలు వాడు బతికాడేమో. చాలా పెద్దవాడు, వాడి మనవుడే ఈ బలిచక్రవర్తి. కన్నుదోయికి అంటే వాడు యుక్త వయసులో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా ఉండేవాడు, కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరల్వాడు. ఇలా ఇలా చేస్తూ వాడు మంచినీళ్ళు తాగుతున్నట్ట, మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా హరిహరియే అనేవాట. పానీయంబును త్రాగుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాదుడై. వాడు ఎంతసేపు శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాదం, ఎంతసేపు వాడికి అదే కావాలట. వాడు ఎంత గొప్పవాడు అంటేనట, హిరణ్యకశిపుడికి బాగా బద్ధశత్రువులు అయినటువంటి దేవతలు ఉన్నారు చూసారా, పగవాళ్లే వాళ్ళంతా దేవతలు. నిజంగా ప్రసాదుడిపాటి మనిషి ఈ ప్రపంచం మొత్తాన్ని ఎవడున్నాడండి అని చెప్పి దేవతలు పొగుడుతుండేవారట. పగవారైన సురేంద్రులు సభలలో ప్రహ్లాద సంకాసులం సుగుణోపేతుల నిండు మే మిరుగము. ప్రహ్లాదుడు లాంటి గొప్పవాడిని మేము చూడలేదండి అంటున్నారట. ఎరుగమంచు వృత్తబంధంబులన్ పొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ నీబోటి సద్భగవద్భక్తులు దైత్యరాజతన పాటించి కీర్తింపరే. ఇలాగ అవుతూ ఉంటే ధర్మరాజుకు ఒక అనుమానం వచ్చింది. నారదుడితో అంటున్నాడు అనమాట, అయ్యా పెద్దవాళ్ళ కథ ఏదో నేను విన్నాను, ప్రహ్లాదుని వాళ్ళ నాన్న చాలా ర్యాగింగ్ చేశాడు అని చెప్పి విన్నాను. ఏమిటి నాన్నగారు అంటే ఏమిటి మహర్షి, నారద మహర్షి అన్నట్ట. ఏమిటి నువ్వు విన్నది అని చెప్పి నారదుడు అంటే అన్నట్ట, పుత్రులు నేర్చిన నేర్వకున్న జనకు పోషింపురెల్లప్పుడు. చెప్పిన మాట విన్నా వినకపోయినా చదవరా అని చెప్పినప్పుడు వాళ్ళు చదివినా చదవకపోయినా ఏదో కోపపడతారేమో తల్లిదండ్రులు, అంతేగాని వాడిని పట్టుకుని నేను చంపేస్తానరా అని చెప్పి వాడిని ఎవరు ఉరివేసేది. ఇంకా ఆఖరి కొంత చెప్పిన తర్వాత నడకూడదే ఇంకా వాడి కర్మరా అని ఊరుకుంటారు. కానీ ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క నాన్న అలా చేయలేదు. పుత్రులు నేర్చిన నేర్వకున్న జనకు పోషింతురెల్లప్పుడు మిత్రత్వంగున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింపురు ఏ శత్రుత్వంబు తలంపరు ఎట్టియడ ఆ సౌజన్య రత్నాకరు పుత్రుల్లో కపవిత్రు తండ్రిని గురుంబొందింపనిట్లోచ్చేమో. మళ్ళీ వీడి దగ్గర తప్పేమైనా ఉందా, సౌజన్య రత్నాకరుడు సుజనత్వము అనేటువంటిది సముద్రం అంటూ ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు, అలాంటి వాడిని ఎలా చంపుదాము అని చెప్పి వాళ్ళ నాన్న కనిపించింది మహర్షి అనే వెంటనే మహర్షి అంటున్నాడు నారదుడు. దానికి ఒక చిన్న కారణం ఉంది ధర్మరాజా అంటూ, లభ్యంబైన సురాధిరాజ పదం లక్ష్మింపడు. ప్రహ్లాదుడి దగ్గర డ్రాబ్యాక్ ఒకటి చెప్పాడు, హిరణ్యకశిపుడు తరువాత మొత్తం త్రైలోక్య రాజ్య సంపత్ అంతా కూడా ప్రహ్లాదుడిదే, వాడికి ఏకైక పుత్రుడు. అంటే హిరణ్యకశిపుడికి 4 కొడుకులు పుట్టారు, అందులో ఒకడు ప్రహ్లాదుడు. తక్కినటువంటి వాడు పక్కా లేకుండా పోయారు. వాడికి క్యారెక్టర్ మరి ఏమిటో తెలియదు, శుభ్రమైనటువంటి క్యారెక్టర్ కాకపోవడం చేత వాడు చేతుల్లోకి ఎక్కలేదన్నమాట. వీడు మరి అలాంటి వాడు ఈ త్రైలోక్య రాజ్యం అంతా కూడా నాదే కదా ఉండాలి కదా, ఉండకుండా వీడు ఎలా ఉంటున్నట్ట, లభ్యంబైన సురాధిరాజ పదం లక్ష్మింపడు అదే నాకు అక్కర్లేదు అని అంటున్నట్ట. అశ్రాంతం సభ్యత్వంగునన్నవాడు ఒక పెద్ద ఆర్గనైజేషన్ కానీ ఉంటే ఆ ఆర్గనైజేషన్కి ఎండే అయినటువంటి వాడి యొక్క కొడుకు ఒక చిన్న బండ్రోత్ పని చేస్తున్నాడు అనుకోండి, వీడికి బాగానే ఉండదు కానీ ఆ ఎండీకి మాత్రం చాలా బాధగా ఉంటుంటుంది, నా కొడుకు ఏమిటి ఇలా ఉన్నాడని. అదే రకంగా నా కొడుకు ఒక సామాన్యుడిలా బిహేవ్ చేస్తున్నాడు ఏమిటి అని చెప్పి హిరణ్య కసిపుడు దగ్గర ఆడిపోతున్నాడట. సభ్యత్వంగునన్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంగునగాని తీవ్రమతి గాడంతు విచారించి దైత్యేభ్యొక్క దినంబునం ప్రియసుకుడై. ఒకసారి కొడుకును కూర్చోబెట్టి అన్నట్ట, చదువుని వాడగుండగు, చదువు యొక్క గొప్పతనం ఎంతో చూడండి, ఒక రాక్షసుడు చెబుతున్నాడు ఎవడైతే చదువుకోకుండా ఉంటాడో వాడు అజ్ఞుడు స్మా అబ్బాయి అన్నట్ట. చదువుని వాడగుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగు, చదువుకుంటే ఇది సత్తు ఇది అసత్తు అనేటువంటి వివేక జ్ఞానం వాడికి కలుగుతుంది. అంటే ఇది సదసద్వివేక సంపత్తి ఎప్పుడు ఎవరికైతే కలగదో వాడు చదువుకున్నా అది చదువు కాదన్నమాట అసలు మీరు అది.
చదివిన సదసద్వివేక చతురత కలుగు చదువగ వలయును జనులకు.
అందువలన చదివించదనార్యులబ్ధ చదువుము తండ్రి అని పిలిచి శుక్రాచార్యులు, ఇతని యొక్క గురువు గారు, శుక్రాచార్యుల యొక్క కొడుకులు ఇద్దరు ఉన్నారు చండామార్తులు, వాళ్ళని పిలిపించి గురువర్యులు కొంచెం వీడికి చదువు చెప్పించండి అని అన్నట్ట.
అంధ ప్రక్రియ ఉన్నవాడు గుడ్డివాళ్ళ ఉన్నాడు వీడు, అంటే ఫ్యూచర్ నేను చూసుకోకుండా ఉన్నాడు, అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాడు. నేను ఎంత చెబుతున్నాను,
అంధ ప్రక్రియ ఉన్నవాడు పలుకండు అస్మత్ ప్రతాప క్రియా ఆ గంధం వించుకలేదు. నాకు ఉండేటువంటి పరాక్రమాలు సాక్షాత్తు నా కన్న కొడుకైనా కానీ ఈవెన్ 1% కూడా వీడికి లేకపోతుంది. ఏమండి,
అంధ ప్రక్రియ ఉన్నవాడు పలుకండ అస్మత్ ప్రతాప క్రియా గంధం వించుకలేదు. మీరు గురువు కారుణ్య చిత్తు మనోబంధు మాన్యువు మాకు పెద్దలు మమం పాటించి బాలకు గ్రంథంబు చదివించి నీతి కుశలంగా దించి రక్షింపరే
అని ఎవరు చేసేట, ఒక రూమ్ కేటాయించాడు తన యొక్క భవనంలోని. ఈ రూమ్లోని కురాన్ని పెట్టి మీరు చదువు చెప్తూ ఉండండి, మీకు ఏ రకమైనటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను అని ఇద్దరికి నమస్కారాలు పెట్టి ఆ గురువులు ఆ రూమ్లోకి వెళ్ళారట.
అంకిత భక్తితో అడదనుజాధిపదేహ సమీపం ప్రవేశించి సురారి రాజసుతు చేకుని శుక్రకుమారకులు పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు.
చాలా చదువులు వారికి చెప్పారట,
పెక్కులు శాస్త్రములు
చాలా శాస్త్రాలు వారికి చెప్పేస్తానట. వాడు ఎంత మేధావు అంటే,
ఆ కుమారుడు ఆలించి పఠించే నన్ను చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై.
వాడు ఇలా చెబుతుంటే టేబుల్ కార్టర్లో అప్పచెప్పేస్తానట. ఏమి చెప్పమా వీడు ఇంతపాటి మేధావి అని చెప్పి గురువులు ఆశ్చర్యపోతున్నారు.
ఏ పగిది వారు చెప్పిన నా పగిది చదువు గాని,
అలాగే చెప్పేస్తున్నాడు కానీ
అట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని రూపించిన విద్యలని నిరూఢ మనీషన్.
ఇవన్నీ తప్పులు అన్న విషయం వాడికి తెలుసు, తెలిసినా ఎందుకు లేదు గురువుని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒకసారి సమ్ డేస్ అయిపోయాయి, నా కొడుకు ఎంతలా చదువుతున్నాడో చూద్దామని చెప్పి రప్పించేట హిరణ్యకశిపుడు.
అంతం కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై.
శంకాన్విత స్వాంతుడు అంటే వాడికి ఇంకా కొంచెం అనుమానం పీకేస్తుంది అనమాట, పిల్లల్ని సమంగా వీళ్ళు చదివిస్తున్నారా లేదా అని.
శంకాన్విత స్వాంతుండై నిజనందను గురువు లేజాడం పఠింపించిరో భ్రాంతుండే నీ పఠించేనో.
అసలు వాళ్ళు ఎలా చెబుతున్నారో, ఇంతకీ వీడు ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాలి.
పిలచి సంభాషించి విద్యా పరిశ్రాంతిగా కనీయడని మహాసౌభాంతరాశీనుడై
కూర్చుని అన్నట్ట. ప్రహ్లాదు రప్పించండి అయ్యా ఇక్కడికి అన్నట్ట.
మోదము గోడ దైత్య కుల ముఖ్యుడు రమ్మని చీరబంకే ప్రహ్లాద కుమారతి.
ఇందులో మళ్ళీ మనకి పోతలు కనబడతాడు. మోదము తోడ దైత్య కుల ముఖ్యుడు రమ్మని చీరబంచి ప్రహ్లాద కుమారకు. సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది, పద్యం కంప్లీట్ అవ్వలేదు. ఈ పద్యంలోని ఇంపార్టెన్స్ ఎవరికి అంటే ప్రహ్లాదుడికి. ఎలాంటి వాణ్ణి ఎలాంటి వాణ్ణి ఎలాంటి వాణ్ణి ఇక్కడ పిలిచాడు అనేటువంటిది.
మోదము తోడ దైత్య కుల ముఖ్యుడు రమ్మని చీరబంచి ప్రహ్లాద కుమారకు భవ మహార్ణవతారకు కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకు కలుషజాల మహోగ్రవనీ కుఠారకు.
కలుషజాల మహోగ్రము అనేటువంటి అరణ్యం అలాంటి దానికి వీడు గొడ్డలు లాంటి వాట, ఏమీ వాడి దగ్గర కలుషం అనేటువంటిది లేదన్నమాట.
కలుషజాల మహోగ్రవనీ కుఠారకం
అలాంటి వాడిని పిలిచి, బాబు ఎంతవరకు చదివేవరా నువ్వు అనే వెంటనే, నీకేమిటి వచ్చో ఒకసారి చెప్పు బాబు అంటే, ఒక్కసారిగా నాన్నగారికి దండం పెట్టి అన్నట్ట.
ఎల్ల శరీరధారులకు నిన్ను అను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు మేమనుమతి భ్రమణంగున భిన్నులై ప్రవర్తిల్లక.
మీరు మేము అని ఎప్పుడైతే అన్నామో, మీరు వేరు నేను వేరు వేరు అన్న అర్థం వచ్చేస్తుంది. కానీ మనమంతా ఒకటే. నిజంగా పారమార్థికమైనటువంటి దృష్టితోటి విశేషమైనటువంటి జ్ఞాన సంపత్తితోటి కానీ ఆలోచించే మాట అయితే అసలు ఇదంతా కూడా భ్రమ, అంతమంది ఒకటే. మనం అంతమంది కూడా వన్ పార్ట్ ఆఫ్ ది లార్డ్ విష్ణు అనేటువంటి విషయాన్ని వాడు అక్కడ చెబుతున్నాడు.
మతి భ్రమణంగున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంకు విష్ణునందులము చేర్చి తారడవిందుట మేలు నిశాచరాగ్రని. ఆ రకమైనటువంటి వేదాంత భావంతో ఉన్నటువంటి వాడు వాడు అడవిలో ఉన్నా కానీ సభాషణ చాలా గొప్పగా ఉంటుంది అన్నట. అనేసరికి వీడికి చాలా చిరాకు వేసింది. ముందు అన్నాడు, ఎట్టాడిన నట్టాడుదురు కిరణ్ జడుకుని అంటారు. వెంటనే గురువుగారు వచ్చింది, ఇదేమిటండి పిల్లలకి ఏం తెలియదు కదా, పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటుంటే ఆ మాటలు వీడు వినేసి చెబుతూ ఉంటారు సాధారణంగా పిల్లలు అంతమంది. వీడు ఇలా అంటున్నాడంటే వీడు వింటుండగా పెద్దవాళ్ళు ఎవరైనా అన్నారనమాట. అంటే నాకు తెలియకుండా వెనకాత లేదో అప్పుడే గూడు పుఠానే తయారైపోతుందన్నమాట నాకు శత్రుత్వం అనేది. ఎట్టాడిన నట్టాడుదురు పిట్టట్టని పలుక నిరుగరి తరుల శిశువు. అందువలన దట్టించి ఎవ్వరేనియు పట్టించి రో బాలకునకు పరపక్షంబు. నాకు చూడక చోద్యమయ్యడు కదా నా తండ్రి. మొట్టమొదట మెల్లిగా అంటున్నట్ట, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు, ఏమిటి మాటలు నేను ఒకటంటే చిచ్చి తప్పు కదా. నాకు చూడక చోద్యమయ్యడు కదా నా తండ్రి, ఈ బుద్ధి తా నీకు లోపలతో చేనో. నీకే పుట్టిందా ఈ బుద్ధి అన్నట్ట. పరువు దుర్నీతు పఠింపించిరో. ఇతరులు ఎవరైనా ఇలాంటి మాటలు కానీ నీకు చెప్పేశారా, లేకపోతే ఇంకొక డౌట్ నాకు ఉన్నారు స్మా అన్నాడు. ఏకాంతంబు నా భార్గవు పలికిరో. సీక్రెట్గా గురువులే ఏమైనా ఇలాంటి మాటలు మీరు నేర్పారా. అసలు విషయం ఏంటంటే అనట, ఈ దానవశ్రేణికి వైకుంఠుండు కృపాపరాభుడు అతని వర్ణిం పనికేటికి. ఇలా అని అంటే అదే నాన్నగారు అలా అంటారు, అదే నాకు ఒకటి చెప్పడం ఎందుకు, మందార మకరంద మాధుర్యం నదేలు మధుపంబునే మదనములకు. మందార మకరంద మాధుర్యంలో తేలుతుండేటువంటి మధుపం, మందార మకరంద మాధుర్యం నదేలు మధుపంబునే మదనములకు. పనికిరానటువంటి పుష్పాలు కొన్ని ఉంటాయి, వాటి మీదకి వెళ్ళి వాళ్తూ ఉంటుందా, అదే ఆ పుష్పాల దగ్గర ఈ పుష్పం దగ్గరే మకరంద ఉంది నువ్వు ఇక్కడికి వెళ్ళు అని చెప్పి మధుపానికి ఎవరైనా నేర్పారండి, నేర్పలేదు. దానికి సహజ సిద్ధమైనటువంటి జ్ఞానం అలా వచ్చింది. అదే రకంగానే నాకు ఒకడు నేర్పలేదు స్మాల్ కాడు కూడా. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబునే మదనములకు. నిర్మల మందాకి నీ వీచి కలదూ రాయంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదీ చొక్కు కోయుల సేరునే కుటజములకు. పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము. ఏ రీతి మితరంబు సేర నేర్చుకు వినుత గుణశీల మాటలు వేయునేలా. అలాంటి మనస్సు ఇంకో దగ్గరికి ఎందుకు పెడుతుంది, ఒకడు నేర్పితే వచ్చేటువంటిది కాదు, నాకేం నేర్పక్కర్లేదు నా అంతకు నాకే పుట్టింది నాన్న ఇది అన్నారు. అనేసరికి మంటెక్కిపోతుందన్నమాట వాడికి, చే నువ్వు వెళ్ళిపోవన్నారు. వెంటనే కిరణ్య గడిపడి కంటే ముందే గురువులు అంటారనమాట, ఇలా చాలా కోపంగా కుర్రాడు తీసుకుంటూ, పంచాబ్దంగులవాడు పంచశరద్వయస్కుడవు. ఆఫ్టర్ఆల్ నీకు 5 ఇయర్స్ ఏజ్ ఉన్నది, నువ్వు ఇలా నాన్నగారిని ధిక్కరిస్తావా అని గురువులు అంటున్నారు. పంచశరద్వయస్కుడవు బాలుడవు కించుక గాని లేవు, భూమికి బెత్తడు కూడా లేవు, భాషించదు తక్క వాక్యముల చెప్పిన శాస్త్రములోని అర్థము కించుకయైనా చెప్పవు. చాలా శాస్త్రాలు చెప్పాము, వాటిలో ఒక్క పాయింట్ అయినా మీ నాన్నగారు ఎదురుగా చెప్పావా, చెప్పిన శాస్త్రములోని అర్థము కించుకయైనా చెప్పవు. అసురేంద్రుని ముందట మాతుల వంచుకున్నంగా చేసి వైరి విభూషణ వంశభూషణ అని కోపగించుకుని, సరే ఏం పర్వాలేదు వీడికి మళ్ళీ మేము వన్స్ అగైన్ ట్రైనింగ్ ఇస్తాం, లాంగ్ టర్మ్ కోచింగ్ ఈసారి ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు అన్న ప్రసాదం. వెళ్ళిపోయి బాగా చెప్పారట, చెప్పి అన్నారట, త్రిప్పకుమన్న మామతము. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం నేను చెప్పిన విషయాలే చెప్పిన ఆయన అన్నట. త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠము తప్పకుమన్న. దీర్ఘములైన త్రివర్గ పాఠాలు, త్రివర్గ పాఠాలు అంటే వేదాలు, 3 వేదాలు. ఆనాటికి ఇంకా వ్యాస మహర్షి పుట్టి వేదాలను విభజించలేదు, అప్పటికి ఇంకా ఉండే వేదాలు 3. స్త్రియామృక్సామయజుషి ఇది వేదాశ్రయశ్రయి అని అమరుకోసం. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ 3 కలిపి ఉండేటువంటి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమిటి అంటే త్రయీ, త్రయీ ధర్మాలు అంటే వేద ధర్మాలు అన్నమాట. దీర్ఘములైన త్రివర్గ పాఠము తప్పకుమన్నా నేడు మన దైత్యవరేణ్యుని మృల ఏము చెప్పిన రీతి గాని మరి చెప్పకుమన్నా విరోధి నీతులను విప్పకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థ జాలము. అంటే అయితే అలాగేనండి అనేసి వీళ్ళ దగ్గర ఊకొట్టేసి వెళ్ళిపోయట. వెళ్ళిపోయేసరికి హిరణ్యకశిపుడు అంటున్నట్ట, చోద్యం వయ్యడి ఇంతకాలం అరి ఇంతకాలం అయింది. అంటే వీడు తీసుకున్నటువంటి కోచింగ్ చాలా ఎక్కువ కదా, అందువలన అంటున్నట్ట, చోద్యం వయ్యడి ఇంతకాలం అరి శోధించి ఏమేమి సంవేద్యం సింగులు చెప్పిరో గురువులు ఏ వింటం పఠింపించిరో. అందువలన విద్యాసార నిరుంగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఒక్క పద్యం చెప్పునాయన అన్నట్ట అనేసరికి అప్పుడు అలాగే నాన్నగారు అని చెప్పి వీడు లేచి ఏదో పద్యం చెప్తాడు లేకపోతే వేదాల్లో ఏవో మొక్క చెప్తాడేమో అనుకుంటుంటే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిక్వ జిక్వ. చక్కటి లాటానుప్రాసం ఇది. కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే తక్కినట్టు కరలు కావు, చేతులు కావు, కరములే కరములు అని అనక్కర్లేదు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథువర్ణించు జిక్వ జిక్వ. సురరక్షకుని చూచు చూకులు చూకులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిదిన మనము మనము భగవంతు వలవును పదములు పదములు పురుషోత్తమునిది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. నాన్నగారు హరిని చేరు అని చెప్పినటువంటి తండ్రి ఉంటాడు చూసారా, వాడు తండ్రి అంటే నువ్వు తండ్రి కావాలని అన్నమాట. తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. ఏ తండ్రి అయితే నాయన విష్ణుభక్తి కలిగి ఉండరా బాబు అని చెబుతాడు వాడే తండ్రి. అంటే అసలు ఆపాద మస్తకం మంటెక్కిపోతుందన్నమాట హిరణ్యకశిపుడు. ఇంకా విడిగా చెబుతాడేమో అనుకుంటుంటే చెప్పబోయే సమయంలోని మళ్ళీ అంటారు, కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భక్తిగాక. మన బాడీ శ్రీ మహావిష్ణువుకి చెందకుండా ఉండేమాట అయితే, శ్రీ మహావిష్ణువు గురించి కానీ ఉపయోగపడకుండా ఉండేమాట అయితే, ఈ కాయం అనేది కాయమేనా? కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భక్తిగాక. కమ్మరివాడు తుస్సు తుస్సు అని చెప్పి ఆడిస్తూ ఉంటారు చూసారా, తిప్పిగాడిని అది కూడా ఊపు అంటూ కొంచెం ఇలా గాలి పీల్చుకుంటుంది వదులుతూ ఉంటుంది. దానికి మన బాడీకి ఏమిటండి తేడా? వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. ఢమఢమఢమలాడుతూ మోగుతూ ఉండేటువంటి ఢక్క ఉంది చూసారా, దానికి మన నోటికి డిఫరెన్స్ ఏముందండి? విష్ణుమూర్తిని పొగడకుండా ఉండేమాట అయితే, హరిపూజనములేని హస్తంబు హస్తమే పరుశాఖ నిర్మిత దర్విగాక. ఇలా చెట్టు యొక్క కొమ్మకేను మన చేతికి డిఫరెన్స్ ఏముంది విష్ణువును పూజించకుండా ఉండేమాట అయితే, ఇలా ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆఖరికి మహాకోపం వచ్చేస్తుంది హిరణ్యకశిపుడికి. వెంటనే గురువుల వైపు చూశాడు, ఇలా పళ్ళు పట పట కొరుకుతున్నట్ట గురువుల వైపు చూసుకుని, మీరు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేదు కుర్రాడుకున్నట్ట, వీడు వీడు చదవకపోతే వాళ్ళు ఎవరికి చెబుతారు? పటుతరని ఇది శాస్త్ర చేయ పారుగు చేసే గమంతు అంటూ పట 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 కొరుకుతూ మాట్లాడేట. దానికి తగినటువంటి పదజాలాన్ని పోతన రాశారన్నమాట. పటుతరని ఇది శాస్త్ర చేయ పారుగు చేసే గమంతు బాలుని వటుగొని పోయి వీనికి నమర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పినాడవు. అనర్హాలైనటువంటి విరోధి శాస్త్రాన్ని కౌటిల్యం తోటి నువ్వు చెప్పావు, అసలు నువ్వు చెప్పడం చేతే వీడికి ఇలాంటి మాటలన్నీ వస్తున్నాయి. వీనికి నమర్హములైన విరోధి శాస్త్రము కుటిలత చెప్పినాడవు మృగు ప్రవర్ణ వటంతునమ్మితి. సాక్షాత్తు ఇలా భార్గవుడివి అంటే శుక్రాచార్యుడివి, శుక్రాచార్యుడి యొక్క కొడుకువి అని చెప్పి నేను అనుకుని నీ దగ్గరకు పంపించాను. కటకట బ్రాహ్మణ కృతివిగాక యథార్థపు బ్రాహ్మణుండవే. బ్రాహ్మడిగా నువ్వు మేకప్ చేసుకున్నటువంటి వాడివి తప్ప నిజంగా నువ్వు బ్రాహ్మణుడు కదయ్యా, కుర్రవాణి ఇలా తయారు చేసావా అంటుంటే అప్పుడు అంటారనమాట, తప్పులు లేవు మా వలన దానవనాథ. మా వలన ఏం తప్పు ఉంది మీరు అలా దండిస్తున్నారు? విరోధి నీతులను చెప్పం క్రూరులై పరులు చెప్పరు, నీ చరణంబులాన సుమ్ము ఎప్పుడు లేదు అని చెప్పి ఇదంతా నైజ మనీష అంటారు. కుర్రాడికి స్వతసిద్ధంగా పుట్టుకుని వచ్చినటువంటిది అని వెంటనే అప్పుడు కుర్రవాడు తిరిగి, సరే ఒరే ఎందుకు తప్పుని అడగ నడుస్తున్నావురా అని, సిగ్గు లేదుట్రా అబ్బాయి, నీ చిన్నాన్నగారిని వాడు ఎవరో చంపాడు, విష్ణువు చంపాడు, సిగ్గు లజ్జ ఏమాత్రం నీకు లేకుండా ఉందా? క్రోడంబై పిన తండ్రి చంపెననితా క్రోధించి చిత్తంబులో వ్రీడంజేయడు. వ్రీడ అంటే సిగ్గు, కనీసం వీడికి మనసులో సిగ్గు లేకుండా ఉంది. చిత్తంబులో వ్రీడంజేయడు, ఎవరైతే వాడి యొక్క చిన్నాన్నని చంపాడో వాడికి ఇలాగ బ్యాండ్ వాయిస్తున్నాడా వీడు? బంటు భంగి హరికిం విద్వేషికిం మిత్రుడై ఓడంతక్కట, ఇలాంటి వాడు తయారయ్యాడా అని, నాతోడం వైరం పుట్టే ఇట్టి జనక ద్రోహిం మహిందంటిరే అని వీణ్ణి హింసించండయ్యా అని పంపిస్తే చాలా భయంకరమైనటువంటి రాక్షసులు కొంతమంది వాడిని పొడవడాలు చంపడాలు అన్నీ చేశారట. చేస్తుంటే వాడి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే, తన్ను నిశాచరూపుడువా దానవ బాలుడు మాటి మాటికో, అమ్మోయ్ నాయనోయ్ బాబోయ్ ఇంటికి వాడు అరవాలి, అరవకుండా వాడు ఏమిటంటున్నట్ట, ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావన అంచును తించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుడు గాడు భూవరా. ఆఖరి ఇంతైనా కానీ ముంచితి వార్ధులను గదలముత్తితి శైలతటం బులందు ద్రొబ్బించితి, చాలా చాలా పనులు చేశాను కానీ మీరు చావకుండా ఉన్నాడు, చావడిదేమి చిత్రము అని నారదు యొక్క సలహా మేరకు, ఎక్కడున్నాడో విష్ణు వాడిని అడిగి తీసుకోండి అయ్యా అని రోజు వాడే చెబుతాడు కదా అని వెంటనే అప్పుడు ప్రహ్లాదుని గురించి అంటాడ హిరణ్యకశిపుడు. ఏమిట్రా ఎక్కడున్నాడ్రా శ్రీహరి నాకు చూపించు అని వెంటనే, కలడంబోధి ఆకాశంలో ఉన్నాడు అన్నాడు, అంటే సముద్రంలో ఉన్నాడు అన్నట, రైట్ అయితే సముద్రం ఇప్పుడు నేను దండెత్తుదాం అనుకుంటున్నాను అన్నట హిరణ్యకశిపుడు. ఆ బాబునాన్న అంతటితో రాలిపోలేదు, కలడంబోధి కలండు గాలి కలడాకాశింబులం కలడగ్నిం పగళం కలడగ్నిం దిశలం పగళ్ళ నిశలం ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం కలడీసుండి కలండు తండ్రి. అన్ని చోట్ల ఉన్నాడు వెదకంగాలేలయ్యాయడం, అక్కడ ఇక్కడ వెదకడం నాన్నగారు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, నో డౌట్ ఎట్ ఆల్, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని నేను అనలేదు, ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి యూచిన నందందే కలడు దానవాడ్రని ఉంటే, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని వెంటనే అప్పుడు హిరణ్యకశిపుడు, ఓహో అలాగా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడా, నాకు వైల్డ్ చాయిస్ ఇచ్చామన్నమాట నువ్వు, దినరాడింభక మూఢ చిత్త గరిమం విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు, త్రూ టు యూనివర్స్ అంతా ఉంటున్నాడని చెప్పుకుంటున్నావా, అయిన నిందుగలడే ఎంచున్ మదోద్రేంద్రుండరచేత వ్రేసెను, అరచేత్తోటి గదతోటి పడుకుని వాడు కొట్టలేడు ఆ స్తంభాన్ని, అరచేత్తోటి ఫడాలమని కొట్టాడు ఆ స్తంభాన్ని, ధనుజేంద్రుండరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభాసుంభం జనదృగ్భీషణ దంభం హరిజను సంరంభము. స్తంభం ఆ స్తంభం ఎలాంటిదంటే ఏంట, మహోదగ్ర ప్రభాసుంభము జనదృగ్భీషణ దంభము హరిజము సంరంభము స్తంభము, అలాంటి దాన్ని కొట్టాక చాలా గొప్ప పని చేశాడు, కొట్టడం వరకే వాడి పని. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జయగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభమును అహంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుము, ఇందులో నాకు చూపించరా విష్ణువు నీ అన్నట్ట, హరినిందు చూపుమని కనక్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాఠవ ప్రశిష్టంబు హస్తమున, వారి హస్తం ఎలాంటిది అంటేట, దిక్కులు మోసేటువంటి ఏనుగులు ఫరాలను నేను కొట్టేమడితే ఆ దంతాలు రాలిపోతుండేవిట, దిగ్దంతి దంతభేదన పాఠవ ప్రశిష్టంబు హస్తమున సభామండప స్తంభంబు వేసిన వ్రేటుతోడన దశ దిశలను మిడుంగురులు శరం జిటిలి పెటిలి పడి బంభజ్యమానం బగుణం మహాస్తంభంబున నుండి ప్రళజవేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘృష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోషణికాసింగులైన ఛటఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజన్యమానం పులయ్యే కది, అందులోంచి భయంకరమైనటువంటి సౌండ్స్, భయంకరమైనటువంటి లైటింగ్ అనమాట. కళ్ళు జిగేలిపోయేటువంటి లైటింగ్ వచ్చిందిట. మహాస్తంభమున నుండి ప్రళయ వేళా సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘృష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాసింధులైన ఛటఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజింపులు జంజన్యమానంబుల ఎగసి ఆకాశ కుహరాంతరాళంపు నిరవకాశింపు చేసి నింపిన పట్టుసాలక దోధూయమాన హృదయంబులయ్యి దేవతలంతమంది కూడా హాయ్ హాయ్ అంటున్నారట. అమ్మ బాబు చాలా గొప్పగా ఏదో అయిపోతుంది అనుకుంటున్నారట. పరవసింహులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖంఖర చిరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు వగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంకాశ భాస్వర చక్రచాప హళతులిక జలచర రేఖాంకిత చారుచరణతనుండును అందులోంచి నరసింహ స్వామి ఆవిర్భవించాడు. దేవతల్ని వర్ణించేటప్పుడు, మానవులను వర్ణించేటప్పుడు కవి సమయాలు ఉన్నాయి కవులకి. కవి సమయాలు అంటే కవులు పెట్టుకున్నటువంటి రూల్స్ అన్నమాట. ఏంటంటే అంగాంగ వర్ణన చేస్తారు కవులు. మానవులను వర్ణించేటప్పుడు వాడి తలక ఇలా ఉన్నది, వాడి కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కిలా ఉన్నది, నోరు ఇలా ఉన్నది, చేతులు ఇలా ఉన్నాయి, కాళ్ళు ఇలా ఉన్నాయి, పాదాలు ఇలా ఉన్నాయని ఇలా తల నుంచి కిందకి రావాలి. దేవతలను వర్ణించుకునేటప్పుడు వాడి పాదాలు ఇలా ఉన్నాయి, వాడి తొడలు ఇలా ఉన్నాయి, వాడి నొరలు ఇలా ఉన్నాయి, ఇలా పైకి వెళ్ళాలన్నమాట. ఇది కవి సమయం. అందులోంచి వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగల సంకాశ భాస్వర చక్రచాప హళకులిత జలచర రేఖాంకిత చారుచరణ తలుండును నరసింహస్వామి యొక్క అరికాళ్ళు ఎలా ఉన్నాయి అక్కడ నుంచి మొదలుపెట్టుకుంటున్నాడు పోతన. చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంధరాధార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభిరీధర పూర్ణకుల శేఖరుండును నరసింహస్వామి యొక్క మోకాలి చిప్పలు ఆ రకంగా ఉన్నాయి. దీని యొక్క అర్థం అనేటువంటి పక్కన పెడదాం, ఇప్పటికే టైం అయిపోతుంది. చరణ చంక్రమణ ఘన వినిమిత విశ్వ విశ్వంధరాధార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభిరీధర పూర్ణకుల శేఖరుండును జలరాశి జాత సుండాల సుండాదండ మండిత ప్రకాండ ప్రచండిత మహోరుస్తంభయుగుండును ఘనఘనాయమాన మణికింకిణీ గణముఖరిత మేఖలావలయవలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశము నరసింహస్వామి యొక్క మొల ఆ సమాసంలో చెప్పినట్లుగా ఉందిట. ముష్టి పరిమేయ విరుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కక్కసి విశాల వక్షుండును నరసింహస్వామి యొక్క వక్షస్థలం ఎలా ఉంది అంటే వింధ్య పర్వతం కులపర్వతాలు ఉన్నాయి. మహేంద్రో మలయస్తహ్య సుక్తిమాన్ గంధమాదరహాన్ అక్కడ విశాలమైనటువంటి సానుప్రదేశాలు ఎలా ఉంటాయో కఠోరంగాను కర్కశంగాను నరసింహస్వామి యొక్క వక్షస్థలం అలా ఉందిట. ఇంకా తర్వాత దుర్జన ధనుజభట ధైర్యలతికాల అవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాపజ్వరణ జ్వరాయమాన శరణాగత నయన చుకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతరముఖ నఖరుండును నరసింహస్వామి యొక్క గోళ్ళు అంత ఘోరంగా ఉన్నాయట. ఎందుకు అలా ఉన్నాయని గోళ్ళ గురించి అంతలా ఎందుకు చెప్తున్నాడు అంతేనట. అసలు హిరణ్యకృష్ణుని చెప్పడంలో ఉండే కౌంటర్ పార్ట్ అదే ప్రధానమైనటువంటి. అందువల్ల గోళ్ళ గురించి అంత విశేషంగా చెప్పాడు. హిరణ్యకశిపుడు అనేటువంటి ఒక తీగకిట, తీగ పాలిటీ పొడవళ్ళలా ఉన్నాయి, ఇది తీగని కట్ చేసి పడేస్తాయి. దుర్జన ధనుజభట ధైర్యలతికాల అవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చెంగలాంగలాయమాన ప్రతాపజ్వరణ జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతమాన నిశాత భాసమాన నిశాత ఖరతరముఖ నఖరుండును శంఖచక్ర గదాఖడ్గ కుంతతోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరగ్గళానేక శతభుజాగ్గళుండును మంజుమంజీర మణిపుంజరంజిత మంజులహారకేయూర కంకణ కిరీట మకరకుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణబ్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశి కోపావేశి సంచలితాధరుండును కోపంతో ఇలాగా ఒడుగుతున్నాయట నరసింహస్వామి యొక్క పెదవులు. అది ఎలా ఉందంటే అట, పెద్ద గాలి వేస్తూ ఉండేటప్పుడు పారిజాత పాదపం, పారిజాత వృక్షం యొక్క ఆకులు ఎర్రగా ఉంటాయి. ఆకులు గాలికి ఎలా అయితే కదులుతున్నాయో అలా నరసింహస్వామి యొక్క ఎర్రగా ఉండే పెదవులు ఇలాగ కంపిస్తున్నాయట కోపంతో. పారిజాత పాదప ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాశి కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దౌష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్తజిహ్వజిహ్వాతులిత తరలతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగుహాంతరాల విస్తార విపులవక్ర నాసికారంధ్రమును నరసింహస్వామి యొక్క నాసికారంధ్రాలు ఏ రకంగా ఉన్నాయంటే మేరు పర్వతము మందర పర్వతము అక్కడ ఉండేటువంటి భయంకరమైనటువంటి గుహలు ఎలా ఉన్నాయో ఆ రకంగా ఉన్నాయట. మేరు పర్వత మహాగుహాంతరాల విస్తార విపులవక్ర నాసికారంధ్రమును నాసికారంధ్రనిస్తర నిబిడ నిస్గాక నికర సంఘటన సంక్షోభిత సంతప్యమాన సప్తపాగరుందును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుందును. సూర్యోదయ సమయంలో సూర్యుడు ఎర్రగా ఏ రకంగా అయితే ఉంటాడో నరసింహస్వామి యొక్క కళ్ళు ఆ రకంగా ఉన్నాయి చింతనిప్పులాగా అన్నమాట. మామూలుగా సామాన్యమైన వాళ్ళకి చింతనిప్పులు అంటాం, చింతనిప్పులు ఏమిటి ఇతనికి పోలిక. ఉదయ సమయంలో సూర్యుడు ఏ రకంగా ఎర్రగా ఉంటాడో అలా ఉన్నట్ట వాడి యొక్క కళ్ళు, నరసింహస్వామి యొక్క నరసింహస్వామి యొక్క నేత్రాలనేవి. పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుందును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగతానరోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకరవదనుండును ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగ రక్తధరాధర మాళికా ప్రతిమ మహాభ్రంకష సంపన్యమాన పటితర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాతదోలాయమాన వైమానిక విమానుండును శంఖవర్ణ మహోర్ధకర్ణుండును మందదండాయమాన మందరవసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసురకేసరుండును పర్వాఖర్వ శిఖిరకిరణ మయూఖ గౌరతనూరుహుండును నిజగర్జా నినద నిర్దళిత కుమర సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిధరాజ కర్ణకోటరుండును. నరసింహస్వామి ఒక్కసారి గర్జించే మాట అయితేనట సింహం గర్జిస్తే ఏనుగులకు భయం. నరసింహస్వామి గర్జిస్తున్నాడు, గర్జిస్తుంటే దిక్కులు మోసేటువంటి ఏనుగులన్నీ కూడా డిస్ప్లేస్ అయిపోతున్నాయిట. నిజగర్జా నినద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుందును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుందును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధి ఆతుధాన నికురుంబ గర్వాంధకారుందును ప్రహ్లాద హిరణ్యకసుపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ దేదీయమాన కరుణాధీరస సోమకుందును. ఇక్కడ క్రమాలంకారం ప్రహ్లాదుడు హిరణ్యకసుపుడు వీళ్ళిద్దరికీ ఎలా కనపడుతున్నాడు అంటేనట ప్రహ్లాద హిరణ్యకసుపు రంజన భంజన ప్రహ్లాదుండి రంజించే విధంగాను హిరణ్యకసుపుండి భంజించే విధంగాను కనపడుతున్నట్ట. ప్రహ్లాద హిరణ్యకసుపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ ప్రహ్లాదుడికి అంతరంగము హిరణ్యకసుపుడికి బహిరంగము నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును. ప్రహ్లాదుడికి కరుణరసంతో హిరణ్యకసుపుడికి వీరరసంతో కనపడుతున్నట్ట. కరుణా వీరరస సంయుతుండును భగవంతుండును అనే శ్రీనృసింహదేవుడు ఆవిర్భవించిన కనుగొని అప్పుడు చూసాక అమ్మ బాబోయ్ పంపలు అంటుకుపోయారా బాబు అనుకున్నాక నరమూర్తి కాదు వాడు విశ్వానంతండి చూసేసాడు. నేను ఏదో కొత్త జంతువుని ఇంతవరకు చూడలేదు అనుకోండి, అబ్బా నా లైఫ్లో ఎప్పుడు చూడలేదంటే నేను మా వయ్యాలి దాటి ఎక్కడికి వెళ్ళలేదు. వాడేమిటి త్రూ అవుట్ యూనివర్స్ చూసేశాడు, ఇలాంటి జంతువుని ఎక్కడా చూడలేదే అనుకుంటున్నాట. నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు మానవాకారము కేసరి ఆకారము అది హరిమాయారచితము యథార్థము కూడన్. విష్ణు యొక్క మాయారచితం ఇది అనుకుని తెంపున బాలుడాడినను ధీరత సర్వగతత్వం ప్రతిష్ఠింపదలంచి. ఏదో కుర్రవేగం మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అనుకుంటున్నాను, కానీ ఇంత సీన్ వచ్చేస్తుందని చెప్పి నేను అనుకోలేదా బాబు ఏమిటైపోయింది అనుకుని ధీరత సర్వగతత్వం ప్రతిష్ఠింపదలంచి త్రూ ది యూనివర్స్ విష్ణు ఉంటాడు అనే దాన్ని ఇలా ప్రూవ్ చేయడానికి చెప్పి విష్ణు వచ్చేసాడు బాబు అనుకుంటున్నాడు. సింధు నరసింహ శరీరము దాచి చక్రి శిక్షింపగ వచ్చినాడు, నన్ను శిక్షించడానికి వచ్చేసాడు. హరిచే మృతియంచుతలంపు విష్ణువు చేత ఇంక నాకు చావు తప్పదు అనిస్తున్నాడు. అయినా ఇంకా డీలా పడిపోయి అలా ఊరుకోకూడదు, వాడు వీరుడు కదా. అయినా నా తెంపును సొంపు అయినా నా సొంపును తెంపు నందరును చూడ చెరిన్ చూడ హరింకు చెరింకు శత్రుని. ఎలాగైనా సరే శత్రువుని చంపడానికి నేను పూనుకుంటాను అని అప్పుడే కొంచెం వాడు ఎవరు చేయట వాడి గుండె వీక్ అయిపోయింది, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది అని మెత్తంబడిన చిత్తంబున గద ఎత్తుకుని అంటే అంతదూ అంటూ గద పట్టుకున్నట్టు వాడు ఇలా మెల్లిగా గద పట్టుకుంటున్నాట. ఇంకప్పుడే ప్రాణాలు పోతున్నాయి వాడికి అని మెత్తంబడిన చిత్తంబున గద ఎత్తుకుని తత్తరంగన నార్చుచు అకుంఠిత కంఠీరవం గుడగరు గంధ సింధురం పూచందంబున పోతన ప్రయోగాలు చూడండి. వీడు విష్ణుమూర్తి దగ్గర నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నట్ట. ఎలా వెళ్తున్నాడు, అకుంఠిత కంఠీరవం గుడగరు గంధ సింధురం పూచందంబున మంచి భయంకరంగా ఉండేటువంటి సింహం దగ్గరికి నీ పని పెట్టేస్తానని లోడి లేడిపిల్ల పరిగొత్తి వెళ్తున్నట్లుగా వీడు వెళ్తున్నట్ట. అకుంఠిత కంఠీరవం గుడగరు గంధ సింధురం పూచందంబున నక్తంజర కుంజరుండు నరసింహదేవుని ఎదురు నడిచి నక్తంజర కుంజరుడు వీడు కుంజరుడు రాక్షస కుంజరుడు అది సింహం అన్నమాట. నక్తంజర కుంజరుండు నరసింహదేవునకు ఎదురు నరచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షం గుణం చేసి మహాదవానలంబు దగ్గరిన ఖద్యోతంబునం పోలే. సంస్కృతంలో ఏంటంటే లింగంతో మీనింగ్ మారిపోతుంటుంది, చాలా తమాషా. అనంతుడు అంటే విష్ణుమూర్తి, అనంతము అనంతుడు అనేది పూలింగం విష్ణుమూర్తి అని అర్థం, అదే అనంతము అంటే ఆకాశం అని అర్థం అవుతుంది. ఖద్యోతనుడు అంటే సూర్యుడు అని అర్థం, అది పూలింగం, నపూలింగం. అదే ఖద్యోతనము అని నపూంసక శబ్దం చేస్తే మినుగురు పురుగు అన్నమాట. తదీయ దివ్యతేజోజాల సన్నికర్షం గుణం చేసి మహాదవానలంపు దగ్గరని ఖద్యోతం గుణం పోలే నరసింహస్వామి దగ్గరికి మీరు వెళ్ళడం ఎలా ఉందంటే అడవులను కాల్చేసేటువంటి అగ్ని దగ్గరికి ఒక మిడుగురు పురుగు పరిగెత్తుకుంటూ వెళ్ళిపో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. మహాదవానలంపు దగ్గరని ఖద్యోతం గుణం పోలే కర్తవ్యాకర్తవ్యంబులు తెలియక నిర్గత ప్రభుండై ఉండే కర్తవ్యాకర్తవ్యం. ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి చేయాలి తెలియలేదు. ఒక క్లాస్ టికెట్ కానీ మీరు సినిమా చూస్తే తీసుకుని మొత్తం స్క్రీన్ అంతా చూసుకుంటాం. అదే నేల దిగిన వెరీ దిగిలికి వెళ్ళి చూస్తే ఆ హీరో కాలు కనపడుతూ ఉంటుంది, లేకపోతే హీరోయిన్ యొక్క తల వెంట్రుకలు కనపడుతూ ఉంటుంది. అంటే అటు చూస్తే అటు, ఇటు చూస్తే ఇదే. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇంత ఉన్నాడు, నరసింహస్వామి యొక్క ఆకారంతో పోల్చితే చాలా పెద్దగా నరసింహస్వామి ఉన్నాడు. ఏమిటి వీడు దాడి చేస్తాడు అక్కడి నుంచి, కర్తవ్యా కర్తవ్యాలు తెలియకున్నట్ట అలాంటి వాడిని పట్టుకుని అప్పుడు హిరణ్యకశిపుడు ఇంకా ప్రాణాలు పోయి అనుకుని డీలా పడుతుండే సమయంలోని చించుం వృత్కమలంబు వాడి యొక్క గుండెల్ని చీల్చేట నరసింహస్వామి. చించుం వృత్కమలంబు శోణితం వర్షించుం ధరామండలిం ప్రించుం కర్కసె నాడి కావలు భేదించుం మహావక్షము కృంచుం మాంసము సూక్ష్మఖండముగా. వాడి యొక్క వాడు చచ్చిపోయినా కానీ వాడి యొక్క మాంసాన్ని ముక్కలు ముక్కల కింద కోసేట కైమా కొట్టాడు అనమాట. తృంచున్మాంసము సూక్ష్మఖండముగా దుష్టాసురుం వ్రచ్చి దర్పించుం ప్రేవులు కంఠమాలికలు కల్పించుం మఖోద్భాసి. వాడిని చీల్చి చెండాడిచ్చిన తర్వాత దేవతలు ఎంతమంది కూడా నరసింహస్వామికి అతని యొక్క ఉగ్రాన్ని తగ్గించడానికి ఏమి చేయలేకపోతుంటే అప్పుడు ప్రసాదుడు వెళ్ళి దండం పెడతాట. ఖరదంష్ట్రాభ్రుకుటి సటానఖయు ఉగ్రధ్వానం దేవాధిదేవ నిన్ను చూస్తే నాకేం భయం వేయలేదన్నట్టు. వీడు ఈ మాత్రం కుర్రాడు, నీ యొక్క కోరలు నీ యొక్క జుట్టు నీ అరుపులు ఎన్ని చూస్తే అంతమంది భయం వేస్తుంది, నాకు దాన్ని చూస్తే భయం వేయలేదు. ఏమిటిట ఖరదంష్ట్రాభ్రుకుటి సటానఖయు ఉగ్రధ్వానం రక్తకేసరం దీర్ఘవరాంఘ్రిమాలికయు భాస్వన్నేత్రయున్నైన. అలా అయినటువంటి నీ నరసింహాకృతి చూచినే వెరవా. నీ యొక్క నరసింహాకారాన్ని చూసి నేను భయపడలేదు, కానీ నాకు భయం లేదంటే ఒక భయం ఉన్నది, ఒకదానికి నేను భయపడిపోతున్నాను. దేనికంటే అంట పూర్ణ క్రూర దుర్వార దుస్తర సంసార దవాగ్నికి వెరపు నీ పాదాశ్రయంజేయవే. పూర్ణమైనటువంటి క్రూరమైనటువంటి దుర్వారమైనటువంటి దుర్భరమైనటువంటి కఠోరమైనటువంటి సంసార జీవితం ఉంది చూసారా. సంసారం అంటే భార్యాభులతో కాలక్షేపం చేయడం కాదు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేయం అలాంటన్నింటిలోనే మనం అనుభవించేటువంటి ఒక చిన్న లైఫ్. మొత్తం లైఫ్ అంతా తీసుకుని ఆ సంసార చక్రం అంటే నాకు భయం వేస్తుంది, అందువలన నీ పాదాశ్రయంజేయవే అని ప్రార్థించి స్ఫురిత విబుధ జనముఖములు. ఇక్కడ పూర్తిగా లఘు అక్షరాలతో ఉండేటువంటి ఖండం అన్నమాట. దీంట్లో 62 అక్షరాలు ఉంటాయి. స్ఫురిత విబుధ జనముఖము పరిభిదళిత ధనుజ నివహ పతితము ముఖము గురు రుచి గీత శిఖి శిఖము నరహరి ఖర నఖముల మరున్నత జన సఖము లలిత స్కంధం కృష్ణమూలం సుకాలాపాభిరామం మంజులతా శోభితం సువర్ణ సుమనస్సు జ్ఞేయం సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరువిన్ సద్విజశ్రేయమై. నాకు ఒక ఉత్కృష్టమైనటువంటి సదవకాశాన్ని కల్పించినటువంటి సంస్థ పెద్దవాళ్ళకి మరొకసారి నమస్కారం చేస్తూ నా యొక్క ఆత్మీయులు సుసర్ల సాయిరామకృష్ణ అతను స్టేట్స్ యొక్క అభ్యర్థన మేరకు ఈనాడు ఈ వేదిక మీద నేను ప్రసంగించడం జరిగింది. పెద్దవాళ్ళంతమంది చాలా పన్ను మానుకుని కూడా ఇక్కడికి వచ్చారు, నేను చాలా ధన్యుణ్ణి కృతజ్ఞుణ్ణి. నాకు ఇది మరువురానటువంటి ఒక సంఘటన. కృతజ్ఞతాపూర్వక అభివాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.